ஓம் நமோ நாராயணாய, நாராயணா நாராயணா நாராயணா, நாராயணம் பரபிரம்மம் சர்வ காரண காரணம், நாராயணம் பரபிரம்மம் சர்வ காரண காரணம், நாராயணம் பரபிரம்மம் சர்வ காரண காரணம். நாராயணம் பரபிரம்மம் சர்வ காரண காரணம் అంటే పవర్ ఆగిపోయిందా? ఈ పవర్ మీద డిపెండ్ అవ్వద్దు. ఇది ఇంత ఆలస్యం ఏంటి? అదికే అటు ఇటు పరిగెడతాడేంటి? ఎందుకు పవర్ మీద ఆధారపడద్దు అన్నాడు? నేను ముందే చెప్పాను ఆ విషయం, పవర్ మీద ఆధారపడొద్దాను. నారాయణం పరబ్రహ్మం సర్వకారణ కారణం, ఇది అందరికీ మీ నోటికి రావాలి. నారాయణం పరబ్రహ్మం సర్వకారణ కారణం. ఇప్పుడు మనం ఇక్కడికి, ఈ గ్రామం పేరు కొమ్మర, ఈ అత్తిలి మండలంలో ఉన్న కొమ్మర గ్రామం. ఈ కొమ్మర గ్రామంలో నా శరీరం జన్మించినటువంటి ఊరు. ఇక్కడ రామాలయ పునర్నిర్మాణం చేశారు. అంటే దేవాలయాలు కొత్తగా కట్టడం కంటే పాడైపోయిన దేవాలయాన్ని తిరిగి నిర్మించడమే మంచిది. సీతారాముల విగ్రహాలు, సీతారామ లక్ష్మణ హనుమ సమేత విగ్రహాలన్నీ బాగానే వచ్చినాయి. వేళ విశేషమే, ఒకసారి మనం ఎంత బాగా చేద్దామన్నా విగ్రహాలు బాగా రావు. విగ్రహాలు చాలా బాగున్నాయి. అయితే దర్శించి వచ్చిన వాళ్ళు సరే సరే, దర్శించకుండా వచ్చి ఇక్కడ కూర్చున్నారు, వెళ్ళేటప్పుడు దర్శనం చేసి వెళ్ళండి. తర్వాత ఇక్కడ మీరు వెళ్ళేటప్పుడు ఒక కాజా ప్రసాద వినియోగం జరుగుతుంది. బ్యాంకు పాలకొల్లు బ్యాంకు సత్యనారాయణ రాజు గారు అత్తగారు, ఆవిడ చచ్చిపోయే సంవత్సరం అయింది. ఈ రోజున ర్యాలింగ్లో కార్యక్రమం చేస్తున్నారు. అంచేత వెళ్ళేటప్పుడు కాజా ఒకటి పంచి పెడతారు, అందరూ ప్రసాదం తీసుకుని వెళ్ళండి. ఈ బుజ్జి నా కారులో ఉన్నాయి, వెళ్ళేటప్పుడు ఎవరికి ఇద్దరుగా ముగ్గురికి ఇచ్చి పంచి పెట్టించండి. ఈ రోజున ఇక్కడ కార్యక్రమం, గుడి చాలా అందంగా ఉంది, కానీ సర్వసాధారణంగా సీతారామ ఆలయాలు ప్రతి గ్రామంలోనూ ఉంటాయి, కానీ ప్రజలు ఎవరూ సద్వినియోగం చేసుకోవటం లేదు. ఆలయం నిర్మించడం వేరు, దాన్ని సద్వినియోగం చేసుకోవటం వేరు. ప్రపంచంలో మంచి ఉంది, చెడ్డ ఉంది. అలాగే ప్రతి మనిషిలో కూడా మంచి ఉంది, చెడ్డ ఉంది. ప్రపంచం ఎప్పుడూ మంచిగా ఉండదు, చెడ్డగా కొంత చెడ్డ కొంత మంచి ఉంటుంది. ఎవరో భగవద్గీతలో చెప్పినటువంటి చిత్తప్రజ్ఞ లక్షణాలకు కానీ సామాన్య మానవుల్లో మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది, అది సహజం. అయితే ఈ రామాలయాలను మనం సద్వినియోగం చేసుకుని ఉదయం కానీ సాయంత్రం కానీ దర్శనం చేసుకుంటే, మీకు అనుభవపూర్వకంగా చెబుతున్నాను నేను, మీ మనస్సులో ఉన్న చెడ్డ తగ్గుతూ ఉంటుంది, మంచి పెరుగుతూ ఉంటుంది. ఈ తత్వశాస్త్రాలు, ఉపనిషత్తులు, ఈ తత్వశాస్త్రాలు, ఆత్మజ్ఞానం ఇవన్నీ పక్కన పెట్టండి. మీ గ్రామాల్లో ఉన్న సీతారామ ఆలయాన్నే ఉదయం కానీ మీకు అవకాశం లేదు, అది వారానికి ఒకరోజైనా దేవాలయానికి వెళ్ళాలి. అవకాశం ఉన్నవాళ్ళు ఉదయం కానీ సాయంకాలం వెళ్ళి మీకు దగ్గరలో ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయాన్ని దర్శనం చేసుకోవడం చాలా మంచిది. స్వామి వివేకానంద ఒకసారి హైదరాబాద్లో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, ఎక్కడ వందలు అక్కర్లేదు, వేలు అక్కర్లేదు, ఎక్కడ 10 మంది హిందువులు ఉంటే అక్కడ సీతారాములు ఉంటారు అని చెప్పాడు. అక్కడ గుడి ఉండకపోవచ్చు, ఉండకపోవచ్చు, అక్కడ గుడి ఉందా లేదని సమస్య కాదు. హిందువులు హృదయంలో ఉన్న దేవుడు రాముడు అక్కడ మాత్రమే. ఎక్కడ 10 మంది హిందువులు ఉంటే 10 ఇళ్ళు అక్కర్లేదు, 1 ఇల్లు 2 ఇళ్ళు ఉన్నా అక్కడ సీతారాములు ఉంటారు వాళ్ళ హృదయాల్లో. ఎక్కడ 4 చాలు, 10 మంది కూడా అక్కర్లేదు, వాళ్ళ హృదయంలో సీతారాములు ఉంటారు. హిందువులు, ఇది హిందూ దేశం, సీతారాములను స్మరించుకోకుండా ఏ హిందువు కూడా ఉండడని హైదరాబాద్లో ఒక సభలో చెప్పాడు. అది ఎప్పుడో జ్ఞాపకం వస్తుంది, పూర్వం ఎప్పుడో చెప్పిన మాటది. రాముడికి చాలా మంచి అన్ని కళ్యాణ గుణాలే. ఈ రోజున నవమి తిది, శుద్ధనవమి. శుద్ధనవమి అంటే పౌర్ణమి ముందు వచ్చే నవమి. చైత్ర మాసం, శ్రీకరనామ సంవత్సరం, చైత్ర మాసం శుద్ధనవమి. ఈ వారాల్లో ఆదివారం పుట్టిన వాళ్ళకి కీర్తి ఎక్కువ వస్తుందని, మంగళవారం పుట్టిన వాళ్ళు ఆపరేషన్లు బాగా చేస్తారని, వ్యవహారాల్లో వ్యవహార జ్ఞానం ఎక్కువ ఉంటుందని, బుధవారం పుట్టిన వాళ్ళకి సౌమ్యంగా ఉంటారని, చేస్తే మంచి చేస్తారు కానీ ఎవరికి చెడ్డ చేయరని, ఒక్కో వారంలో పుట్టిన వాడికి ఒక విశేషం చెప్తారు. అన్నీ నాకు గుర్తులేదు. సాంస్క్రిట్లో ఆదివారాన్ని భానువారం అంటారు, బుధవారాన్ని సౌమ్యవారం అంటారు. రాముడు పుట్టిన వారం బుధవారం. రాముడు పుట్టిన వారం బుధవారం, శుద్ధనవమి వారం బుధవారం, చైత్రమాసం. తర్వాత కర్కాటక లగ్నం. సూర్యుడు మేషరాశిలో ఉండగా జన్మించాడు కౌశల్య గర్భంలో. ఈయన పుత్రకామేష్టి, దశరథ మహారాజు పుత్రకామేష్టి చేసింది ఎక్కడంటే అయోధ్యలో కాదు, కాశీలో దశ అశ్వమేధ ఘాట్ అని ఒక ఘాట్ ఉంది. దశ అశ్వమేధ ఘాట్ అంటారు దాన్ని. ఆ దశ అశ్వమేధ ఘాట్ దగ్గర శృంగేరి ఋష్యశృంగుడు, ఆ ఋష్యశృంగుడి పేరు మీదే శృంగేరి అనే పేరు వచ్చింది. ఈ పుత్రకామేష్టి యుద్ధం గంగానది తీరంలో దశ అక్షయమేధ ఘాట్లో ఋష్యశృంగుడి చేత పుత్రకామేష్టి యుద్ధం ఋష్యశృంగుడు దశరథుడి చేత ఋష్యశృంగుడు చేయించాడు. ఈ సనత్ కుమారుడనే పూర్వం ఒక ఋషుడు బ్రహ్మ మానస పుత్రులాడు. సనత్ కుమారుడు సనసుజాతుడని వాళ్ళు బ్రహ్మ మానస పుత్రులు. వాళ్ళు ఓ స్త్రీ గర్భంలో జన్మించిన వాళ్ళు కాదు. వాళ్ళు ఒకసారి సనత్ కుమారుడు రాక్షసులు బాధ పనులు అయిపోతున్నా, మా పనులు ఏదో మా పనులు మేము చేసుకుందామంటే చేసుకునేవటం భయపెట్టేస్తున్నారు. ఒక యజ్ఞం చేసుకునేవరు, సత్కర్మ చేసుకునేవరు అని మంచివాళ్ళు ఋషులు బాధపడ్డారు. సనత్కుమారుడి దగ్గర మీరు కొంతకాలం ఓపిక పట్టారు, రాక్షసి బాధనికి మీకు కొంతకాలం ఉంటుంది, భవిష్యత్తులో మహావిష్ణువు రాముడిగా జన్మిస్తున్నాడు, రాముడిగా జన్మించి రాక్షస సంహారం చేస్తాడు, అప్పటి వరకు కొన్ని బాధలు మీకు తప్పవని సనత్కుమారుడు చెప్పాడు. మహావిష్ణువే రాముడిగా జన్మించబోతున్నాడని. వీళ్ళు నలుగురు అన్నదమ్ములు కూడా బలవంతులే, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, వాళ్ళందరూ బలవంతులే, నలుగురు బలవంతులే. అయితే ఈ రామాయణం రాసే ముందు వాల్మీకి నారదుని 16 లక్షణాలు అడిగాడు, గొప్ప లక్షణాలు. ఒక వందైనా మంచి గుణాలు ఉన్నాయి రాముల్లో, అందులో ముఖ్యమైనవి సెలెక్ట్ చేసి 16 మంచి గుణాలు అడిగాడు. ఈ 16 మంచి గుణాలు ఉన్న వాళ్ళు ఈ భూమి మీద ఎవడైనా సంచరించాడా అని వాల్మీకి నారదుని అడిగాడు. అయితే నువ్వు చెప్పినటువంటి 16 మంచి గుణాలు శ్రీరాముల్లో ఉన్నాయని చెప్పాడు. మీకు ఆ 16 మంచి గుణాలు ఉండా అక్కర్లేదు, మీకు ఒక్క మంచి గుణం అంటే మీరందరూ రాముడితోడు సమానం అయిపోతారు. 16 మంచి గుణాలు చెప్పి 16 మంచి గుణాలు భూమి మీద సంచరించిన వాళ్ళు ఎవరికన్నా ఉన్నారని వాల్మీకి నారదుని అడిగితే ఒక రాముల్లో ఉన్నాయి అని చెప్పాడు. రాముడు చరిత్ర చూకీగా చెప్తే నారదుడు దర్శించి, రామాయణం అంతా దర్శించి ఒక మాట చెప్పాడు వాల్మీకి. ఒక అనృతం లేకుండా ఈ వాక్య ఈ కావ్యం రాస్తున్నారని, అనృత దోషం ఎలా ఉంటుందో తెలియకుండా ఒక అబద్ధం కూడా లేకుండా ఈ రామాయణ కావ్యం రాస్తున్నారని వాల్మీకి చెప్పాడు. వాల్మీకి మహాపవిత్రుడు, రామాయణం రాశాడు, యోగ వాసిష్ఠం కూడా రాముడే రాశాడు. వశిష్ఠుడు రాముడికి చెప్పిన బోధే యోగ వాసిష్ఠం, అది రచించిన వాడు వాల్మీకి మహర్షి. ఆ 16 మంచి గుణాల్లో మనకు ఒక్క మంచి గుణం ఉన్నా అభివృద్ధిలోకి వస్తామని వాల్మీకి చెప్పాడు. సర్వసాధారణంగా బెట్టిసరి మనుషులు ఉంటారు, లోపల వాళ్ళు పైకి మామూలుగా ఉంటారు, లోపల గర్వం ఉంటుంది, ఆ గర్వాన్ని దాచుకుంటారు. రాముడు గురించి వాల్మీకి మాట్లాడుతూ పూర్వభాషి అన్నాడు. పూర్వభాషి అంటే ఎవరు కనిపించినా మీరు బాగున్నారా, మీ క్షేమ ఏంటని ముందే పలకరిస్తాడు వాడు రాముడు అని. మనం ముందు పలకరించడం బెట్టిసరిగా ఉంటాం, వాళ్ళు ఎవరో తెలియనట్టు వాళ్ళు పలకరిస్తే మీరా అంటాం. చంగర లక్షణాలు అన్నీ ఉన్నాయి, పాడైపోయే లక్షణాలు అన్నీ ఉన్నాయి. రాముడు గురించి వాల్మీకి మాట్లాడుతూ పూర్వభాషి అన్నాడు. ఆయన అయోధ్యలో రోడ్డు మీద ఎక్కడికైనా వెళితే ఎవరైనా కనిపిస్తే వాళ్ళు ముందు మాట్లాడాలి, తర్వాత మనం మాట్లాడదామని బెట్టిసరిగా ఉండేవాడు పూర్వభాషి. అంటే ఎదట వాళ్ళు పలకరించకుండా వాడే ముందు మాట్లాడతాడు, పూర్వభాషి, మితభాషి. వాగు డబ్బా కాదు, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడకూడదు, మాట్లాడకూడదు మాట్లాడడం, అప్రియమైంది అయితే మాట్లాడడం మితభాషి, ప్రియభాషి. ఆ మాట్లాడే ఏదో ప్రియంగానే మాట్లాడతాడు, అప్రియంగా మాట్లాడడం మృది భాషి, ప్రియభాషి. అది తగు మాత్రంగానే మాట్లాడతాడు. ఈ రామాయణలో మాట అటెన్షన్, చాలామంది పెద్దలు చెప్పారు నాకు సన్యాసులు, ఇది రామాయణంలో లేదు, మీకు ఎవరికైనా కోరికలు ఉంటే అవి నెరవేరాలంటే రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మీ కోరికలన్నీ నెరవేరుతాయి అని పెద్దలు చెప్పారు. ఆ రెండు విషయాలు ఏంటంటే, ఒకటి ఆహారం, రెండు నిద్ర. ఆహారం కాడ అతిగా తినకూడదు ఎవరు. సరిపడే తినాలి, మితంగా తినాలి, కానీ అతిగా తినకూడదు తిండి. సరిపడే అంటే తగుమాత్రంగానే తినేవాళ్ళకి, తగుమాత్రంగానే నిద్రపోయే వాళ్ళకి కోరికలు నెరవేరుతాయి. అతిగా తినేవాడికి, అతిగా నిద్రవాడికి, అతిగా నిద్రపోయేవాడికి ఏ కోరుకున్నా నెరవేరదని చెప్పాడు. మీకు ఒకవేళ ఎవరికైనా కోరికలుంటే ఆ కోరికలు నెరవేరాలంటే మీరు తగుమాత్రంగానే తినాలి, తగుమాత్రంగానే నిద్రపోవాలి. కొంతమందికి కంచం ఒకటి మంచం ఒకటి తప్పించి ఇంకే పని ఉండదు. ఎక్కడున్నారంటే ఏం చేస్తారంటే కంచం దగ్గర ఉన్నారంటారు, లేకపోతే మంచం దగ్గర ఉన్నారంటారు. తింటే ఏం తింటే ఏం చేస్తారంటే తిండా తింటా ఉంటారు, లేకపోతే మంచమే పడిపోయి ఉంటారు. ఒకటి కంచం, రెండు మంచం. ఇది ఈ రెండు అలవాటు ఉన్న వాళ్ళకి ఏ పని అవ్వదో, ఏ కోరుకున్నది నెరవేరదని. తగుమాత్రంగా భోజనం, తగుమాత్రంగా అంటే మనం అందరం అవసరమైన దానికంటే ఎక్కువ తినేస్తున్నాం. అంటే ఒక పొరపాటు ఉంది, ఎక్కువ తినేస్తే ఎక్కువ బలం వచ్చేస్తుందని, ఎక్కువ తినేస్తే రోజు హాస్పిటల్కి వెళ్ళాలని మనకు తెలియటం లేదు. ఈ దురభిప్రాయం అందరిలోనే, ఎక్కువ తినేస్తే ఎక్కువ బలం వచ్చేస్తుంది, ఎక్కువ బలం రాదు కానీ బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, రోజు హాస్పిటల్కి వెళ్ళాలి. మన అన్నం ఎక్కువ తినేస్తే బరువు పెరిగిపోతాం, బరువు పెరిగిపోయిన వెంటనే బీపీ వచ్చేస్తుంది. ఆ బీపీలో రెండు దాన్ని దొంగ జబ్బు అంటారు. బీపీని ఒకటి, షుగర్ని దొంగ జబ్బులు అంటారు. అట్లా పైకి నొన్నగా అంటారు, కొడితే రక్త నాళాలను కొట్టేస్తుంది, అది గుండెని కొట్టేస్తుంది, సడన్ గా చచ్చిపోతారు. ఆ బీపీ షుగర్ ఉన్న వాళ్ళు పైకి నొన్నగా ఉంటారో, వీళ్ళు జబ్బు లేని మనుషుల కిందే కనిపిస్తూ ఉంటారు వాళ్ళు. ఆ బీపీ ఉన్న వాళ్ళని రక్తనాళాలు అన్నది పేరిపోతాయి, గుండె ఆగిపోతుంది, రెండాటిని ఎక్కడ చోట కొట్టేస్తుంది బీపీ. షుగర్ కూడా దొంగ జబ్బే, షుగర్ కూడా చాలా ప్రమాదకరమైన జబ్బు. ఇప్పుడు ఏదో మధ్యలో రామాయణం చెబుతూ ఇది మధ్యలో అడ్డుపడ్డాం, పెద్దలు చెప్పిన మాటలు గుర్తుకొచ్చి చెప్పినాం. అంచేత అయోధ్యలో ఈ రోజున శ్రీరామనవమి, చిదిది శ్రీరామనవమి. కొంతమంది వసంత నవరాత్రులు చేస్తారు, అంటే సంవత్సరాది మొదలు ఏడ నవమి, రేపు దశమి, రేపటి వరకు కూడా ఈ నవరాత్రులు వసంత నవరాత్రులు అంటారు. కొంతమంది పార్వతీ పరమేశ్వరుని, కొంతమంది సీతారాముల్ని ఈ తొమ్మిది రోజులు ఆరాధిస్తారు. ఈ తొమ్మిది రోజులు కూడా ఆరాధిస్తారు, దీన్ని వసంత నవరాత్రులు అంటారు. ఈ శ్రీరామనవమి రోజున కొంతమంది భోజనం చేయరు, నిరాహారంగా ఉంటారు. భోజనం చేయరు, నిరాహారంగా ఉంటారు. రాముడు అయోధ్యలో, అంటే కాశీలో పుత్రం కామేష్టి యజ్ఞం చేశారు. వీళ్ళు కౌశల్య గర్భంలో, సుమిత్ర గర్భంలో, కైక గర్భంలో నలుగురు కుమారులు జన్మించారు. కౌశల్య గర్భంలో జన్మించిన వాడు రాముడు, సుమిత్ర గర్భంలో జన్మించిన వాళ్ళు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. కైక గర్భంలో జన్మించిన వాడు భరతుడు. ఇది రామాయణాన్ని ఆది కావ్యం అంటారు. అంతకుముందు వేదాలు ఉండి మంత్రాలే, కానీ అంతకుముందు ఈ ఉండి మంత్రమే కానీ శ్లోకం లేదు. రామాయణం రాకముందు వేదాలు అన్నీ మంత్రాలు, అసలు శ్లోకం అనేది రాలేదు. మొట్టమొదటి కావ్యము, మొట్టమొదటి వేదాల సారాన్ని శ్లోకంలోకి తీసుకొచ్చింది వాల్మీకి. అంచేత వాల్మీకిని ఆది కవి అంటారు, మధుర కవి అంటారు. పెద్ద పెద్ద పండితులు ఏమంటారంటే, వాంగ్మయం హిందూ దేశానికి సంబంధించిన వాంగ్మయం వాల్మీకి కంటే వేదవాసులు ఎక్కువ కల్పించాడు, కానీ వాల్మీకి కవిత్వంలో ఉన్న మాధుర్యం శ్రీ వ్యాసుడి కవిత్వంలో లేదని అరవింద్ ఘోష్ గారు ఆల్రెడీ చెప్పారు. వాడి పెద్దవాళ్ళు అంటే కవిత్వం వ్యాసుడికి చెప్పాడు, వాల్మీకి చెప్పాడు. మాధుర్యం అంటే మన పాయసులో పాయసం నోట్లో పెట్టుకుంటే ఎలా ఉంటుందో వాల్మీకి కవిత్వం అలా ఉంటున్నారు. ఇది రామాయణం ఆది కావ్యం. ఆది కావ్యం మీకు ఉపనిషత్తులు చదువుతాంటే తత్వం తప్పించి ఇంకో విషయం ఏం చెప్పడం. ఉపనిషత్తులు చదువుతాయంటే కావ్యములు అలా కాదు. కుటుంబంలో ఏం కష్టాలు వస్తాయి, సంఘపరంగా ఏం కష్టాలు వస్తాయి, మన ప్రారంధం పూర్వజన్మల్లో ఉన్నటువంటి చేసుకున్న ప్రారంధాన్ని బట్టి ఏ కష్టాలు వస్తాయి. ఉన్నది తప్పదో లేనిది అంటుకోదని, ఉన్నది ఏదో మంచి అయినా చెడ్డైనా అనిపించదు అనిపించక తప్పదు, లేనిది వచ్చి ఏది అంటుకోదు. ఉన్నది ఏదో మీకు మీ శరీరం మీద రాసింది ఉన్నది ఏదో వస్తుంది, లేనిది కోరుకున్నా మీకు అంటుకోవద్దని. ఆ పూర్వజన్మలను బట్టి అనేక కష్టకాలు మీ ప్రారంభంలో వచ్చి పడుతూ ఉంటాయి. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే రాముడు రాక్షస సంహారం గురించి జన్మించిన ఒక మానవుడిగా కనిపించి మానవుడికి ఎన్ని కష్టకాలు వస్తాయో అన్నీ అనిపించి చూపించాడు. ఈ సభలో ఎంతమంది కూర్చున్నారో రాముడికి వచ్చిన కష్టాలు ఏ ఎవరికో వచ్చి ఉండవు. రాజ్యం పోయింది, ఆస్తి పోయింది, తండ్రి చచ్చిపోయాడు, పెళ్ళాన్ని ఎవడో ఎత్తుకుపోయాడు, రాముడు పడ్డ కష్టాలు ఈ మీటింగ్లో ఎవరో పడి ఉండరు. అసలు ఈ మానవుడు ఎన్ని కష్టాలు అనుభవించాలో అన్నీ అనుభవించాడు. పైగా అరణ్యవాసం చేయవలసి వచ్చింది. అన్నీ పోయిన పర్లో ఇంటికాడ కూర్చుందామంటే అరణ్యవాసం చేయవలసి వచ్చింది. మీరు అందరూ ఏమంటున్నారంటే మాకు కష్టాలు ఉన్నాయండి, ఇక్కడ మాకున్న కష్టాలు ఎవరికి లేము అనుకుంటున్నారు. మీకున్న కష్టాల కంటే వంద రెట్లు ఎక్కువ కష్టాలు రాముడు అనుభవించాడు. అది మీరు వారామాయణం చదివితే మీకు తెలుస్తుంది. తులసి రామాయణం చదివినా తెలుస్తుంది, వాల్మీకి రామాయణం చదివినా మీకు తెలుస్తుంది. రాముడు అరణ్యవాసానికి 14 సంవత్సరాలు అరణ్యవాసాన్ని చేశాడు. రాముడు ధర్మస్వరూపుడు, ధర్మమే రాముడు రూపం ధరించిందని మనుషులు చెప్పలేదు, దేవతలు చెప్పలేదు, రాక్షసుడు చెప్పాడు, మారీచుడు చెప్పాడు ఈ మాట. అది ఆశ్చర్యం. రావణాసుడికి జ్ఞానం లేదు, అవుతాడు ఇది మారీచుడు. నువ్వు దొంగలేడు వేషం వేసుకెళ్ళమని రావణాసుడిని మారీచుని పురమాయించింది రావణాసుడే. అప్పుడు చెప్పాడు, రాముడంటే సామాన్యుడు కాదు, నేను ఆడి చేతికోసారి దొరికాను, నన్ను చంపడం మానేసి ఒక బాణం వేసి చావు లేకుండా కొడితే ఎక్కడో సముద్రంలో పడ్డాను ఒక్క దెబ్బకి. రాముడు ధైర్యవంతుడు, సాహసవంతుడు, వీర్యవంతుడు. రాముడు వీర్యవంతుడు. ఎంత వీర్యవంతుడు అంటే మిమ్మల్ని చంపాలంటే రాముడు మిమ్మల్ని ఆయుధాలు అక్కర్లేదు, మీ చేతితోటి అలా ముట్టుకుంటే చచ్చిపోతారు మీరు, అంత బలవంతుడు. ఆ చెట్టు ఉడికి ఎలా అంటే చాలు పడిపోతుంది, రంపాలు అక్కర్లేదు, అంత బలవంతుడని చెబుతూ రాముడే ధర్మస్వరూపుడు, రాముడే ధర్మమే రాముడిగా జన్మించింది. రాముడంటే ధర్మమే విగ్రహం, ఒక విగ్రహంగా జన్మించింది, ఒక శరీరంగా జన్మించింది. వాడి జోలికి మనం వెళ్ళటం మంచిది కాదని రావణాసుడికి మారీచుడు చెప్పాడు. రాముడు ధర్మస్వరూపుడు, మహాత్ముడు, మహాబలవంతుడు. వాడు అధర్మం ఎలా ఉంటుందో తెలియదు రాముడికని. ఈ దేవతలు చెప్పింది కాదు, మనుషులు చెప్పింది కాదు, ఋషులు చెప్పింది కాదు, ఒక రాక్షసు నోటంటా చెప్పిన మాటలు మారీచుడు చెప్పాడు రామాయణంలో. ఒక ఋషి చెప్తే అది వేరే విషయం, ఒక రాక్షసు నోటంటా చెప్పాడు. రాముడు ధర్మస్వరూపుడు అది సరసానంగా. మరి మన మాట ఏంటి, రాముడు ధర్మస్వరూపుడు అంటున్నారు కదా, మన మాట ఏంటని మీకు అనుమానం రావచ్చు. మనం బొత్తిగా చెడిపోయి ఉన్నామా? మనం చెడిపోయేలా ఎంతో కొంత ధర్మాన్ని మనం ఆచరిస్తున్నాం. ధర్మం అంటే అక్కడ దానం అని కాదు, ధర్మం అంటే అక్కడ దానం అని కాదు. తన మనస్సును కంట్రోల్ చేసుకుని, ఇంద్రియాలను కంట్రోల్ చేసుకుని, మనస్సును నిదానం చేసుకుని, అధర్మ వైపుకి అన్యాయం వైపుకి వెళ్లకుండా జీవితం పొడిగినా ధర్మంగా జీవించడం, న్యాయంగా జీవించడం అక్కడ ధర్మం అంటది. ఇక్కడ ధర్మం అంటే దానం కాదు, ధర్మం అంటే జీవిత విధానం. ఇది ధర్మం అంటే ఏంటి, అది వేరు, ఆ దానాల అది వేరు. కొన్ని వందల మందిలో ఎవడో ఒకడు వీరుడు పుడతాడు, కొన్ని లక్షల మందిలో ఎవడో కొన్ని పండితులు పుడతాడు, కొన్ని వేల మందిలో, కొన్ని వందల మందిలో ఎవడో వీరుడు పుడతాడు, కొన్ని వేల మందిలో ఎవడో పండితులు పుడతాడు, కొన్ని లక్షల మందిలో కానీ దాతృత్వం వాడు పుట్టడని శాస్త్రంలో ఉంది. అది దానం, అది వదిలేయండి. ఇక్కడ ఆ దానానికి పేరు కర్ణుడి. అది ఇక్కడ దానం గురించి, ధర్మం అంటే అక్కడ జీవిత విధానం. అదేమిటది, ఒక జీవిత విధానం. అయితే మనం కూడా ధర్మం ఆచరించలేదా, మనం చెడిపోయామని అంటే, మనం ఎంతో కొంత మంచివాళ్ళం, బొత్తిగా పాడైపోలేదు మనం. మనం కూడా ఎంతో కొంత ధర్మాన్ని ఆచరిస్తున్నాం. అయితే మనకి రాముడికి తేడా ఏంటంటే, మనకి ఏదైనా భయం వేసింది అనుకోండి, ధర్మాన్ని వదిలేస్తాం. మనం ఎవరైనా బెదిరించారనుకోండి, ఇప్పుడు ఎలక్షన్లో జరిగి అంతే, ఇప్పుడు కడపలో ఎలక్షన్ జరుగుతుంది, మీరు జగన్కు ఓటేస్తే మిమ్మల్ని జైల్లో పెట్టేస్తాం, ఎలా పెట్టేస్తాం, ఎలా పెట్టేస్తాం, మేము ఏదో క్రిమినల్ కేసులు ఉన్నాయని బయటకు చేస్తామని బెదిరించేస్తున్నారు. బెదిరించేస్తాం వాళ్ళు జడుస్తున్నారు. రాముడు అలా జడవడు అంటే మనకి రాముడికి తడే, మనం ధర్మాన్ని ఆచరిస్తాం కానీ భయం వేస్తే ధర్మాన్ని వదిలేస్తాం. రాముడు ఎట్టి పరిస్థితుల్లో ఆడికి ప్రాణం పోయినా ధర్మాన్ని విడిచిపెట్టడు వాడు రాముడు. తర్వాత మనకు ఏదైనా కోరిక కలిగిందనుకోండి, మనం ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాం. మనకు ఎవరైనా ఏదైనా ఆశ పెట్టారనుకోండి, ఎందుకు వచ్చిన ధర్మం భౌతికంగా మనకు తెలుస్తుంది కదా, ఎందుకు వచ్చిన ధర్మం, ఎవరైనా ఆశ పెడితే ఆశ కోసం ధర్మాన్ని విడిచిపెట్టేస్తాం. తర్వాత ఎవరు ఆశ పెట్టకపోయినా మన ఎవరైనా భయపెట్టారనుకో, మీరు ఇలా ఉంటే మీ మీద ఏదో కేసులు పెట్టేస్తాం, అవి పెట్టేస్తాం, మీ దాయితే మీ సరిహద్దు వాళ్ళతో దావాలు చేస్తాం మీ మీద, ఇలా అని వాళ్ళు చాలామంది ఉంటారు. భయం, ఆ భయం వల్ల కూడా మనం ధర్మాన్ని విడిచిపెట్టేస్తాం. కోరిక వల్ల కానీ, భయం వల్ల కానీ, మీకు అర్థమవుతుంది, ఇతరులు ఎవరో మనం నష్టం తెచ్చి పెట్టేస్తా, నష్టం తెచ్చి పెట్టేస్తారని ఈ రకంగా అనుమానాలు పెట్టుకోవడం వల్ల కానీ. తర్వాత ఏంటి, ధర్మంగా జీవిస్తున్నాం, మనకేమీ కలిసి రావటం లేదు అని అనుకునే వాళ్ళు కూడా ధర్మాన్ని వదిలిపెట్టేసి వాళ్ళు ఉన్నారు. కైకేయి భరతుని పట్టాభిషక్తుని చేయమంది దశరథులతో, పోని చేయమంది, మంచిదే, ఈయన 14 సంవత్సరాలు అరణ్యాసానికి పోవాలంది. ఎవరు రాముడు. అప్పుడు కూడా ధర్మాన్ని విడిచిపెడదు. అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు, ధర్మాన్ని విడిచిపెట్టమని, అంటే పితృవాక్య పరిపాలన చేయొద్దని. అప్పుడు కూడా ఎట్టి పరిస్థితులనే ధర్మాన్ని విడిచిపెట్టను అని చెప్పాడు. ఇంకేదంటే రాముడు వేరు, ధర్మం వేరు కదా, ధర్మమే రాముడి స్వరూపంగా జన్మించింది. అది ఇక్కడ మనకి రాముడికి తేడా. రాముడు వేరు, ధర్మం వేరు కాదు. రాముడు అవతార పురుషుడే, కృష్ణుడు అవతార పురుషుడే. అయితే మన మనస్సుకి, మన ఇంద్రియాలకి, బుద్ధికి వాడు అందడు. ఎవరు, కృష్ణుడు అందడు. రాముడు మనకు దగ్గరగా ఉంటాడు, మన కష్టకాలకి అందుతాడు. మనకు అందన దేవుడు కృష్ణుడు, మనకు అందే దేవుడు రాముడు. తర్వాత ఇంకోటి, రాముల్లో బయటికి పొమ్మన్నారు, అరణ్యవాసానికి పొమ్మన్నారు, రాజ్యం భరతుడికి ఇమ్మన్నారు, ఇన్ని కష్టకాలంలో కూడా దశరథుడు కూడా, నేను నువ్వు కైకి చెప్పినా కైకి నేను వరం ఇచ్చిన మాట నిజమే. నేను ఒకవేళ కైకి అరణ్యవాసానికి పొమ్మన్నా నువ్వు వెళ్ళొద్దని దశరథుడు చెప్పాడు. కానీ అప్పుడు కూడా రాముడు అంగీకరించలేదు. ఇంతకీ మనకి ఎవరైనా నష్టపరిస్తే వాళ్ళు, మనం చనిపోయే వరకు వాళ్ళ మీద కోపంగా ఉంటాం. రాముడికి కైకి మీద కానీ దశరథ మీద కానీ కించిత్ కూడా ఎవరి మీదకి ఆగ్రహం కలగలేదు. మన కోపం వస్తే ఒకసారి ధర్మాన్ని విడిచిపెట్టేస్తాం. ఎందుకంటే మీ ధర్మం మిమ్మల్ని ఏం కాపాడిందని మనల్ని అంటారనుకో ఎవరైనా సడన్గా ధర్మాన్ని విడిచిపెట్టేస్తాం. రాముడు అలా చెప్పుడు మాటలు విని ఎప్పుడు ఎక్కడ ధర్మాన్ని విడిచిపెట్టలేదు. వాడు రాముడు అందుకే దేవుడు అయ్యాడు. వాడు రాముడు ఇలా శ్రీరామనామరాడు కదా, ఇలా భద్రాచలంలో సీతారామ కళ్యాణం చేస్తారు, ఏ కొమ్మరిలో కూడా చేసే ఉంటారు. సీతారామ కళ్యాణాలకి రామనామకి సంబంధం ఏంటి? శ్రీరామనామే రాముడి పుట్టిన రోజు. కానీ రామాలయాలు ఎక్కడున్నా సీతారామ కళ్యాణం చేస్తారు శ్రీరామనామ రోజు. సీతారామ కళ్యాణం ఎందుకు చేస్తారంటే శ్రీరాముడు పుట్టినరోజు, అసలు శ్రీరాముడు పుట్టడమే మనందరికీ కళ్యాణప్రదమని సీతారాములకు ఆ రోజున కళ్యాణం చేసేస్తారు. అడిగి పెళ్లి అవడం కళ్యాణం కదా, అసలు అడిగి భూమి మీద జన్మించడమే మనందరికీ లోకానికి కళ్యాణం, మనందరికీ కళ్యాణం అడు. అంటే సీతారామ కళ్యాణం మన తెలుగుదేశంలో ముఖ్యంగా అందరింటికాడ ఈ రోజున పెళ్లికి పెళ్లి వాతావరణం ఉంటుంది. సీతారామ కళ్యాణం అంటే మన ఇంట్లోనే కళ్యాణం అవుతుంది అంటే సీతారామ కళ్యాణం లోక కళ్యాణం. అంటే శ్రీరాముడు పుట్టినరోజునే కళ్యాణం చేయడానికి కారణం ఏంటంటే శ్రీరాముడు పుట్టడమే దేశానికి కళ్యాణం, ప్రపంచానికి కళ్యాణం అని. కొంతమంది ఏం చెబుతారంటే 14 సంవత్సరాలు అరణ్యవాసం అయిపోయిన తర్వాత ఈ నవమ రోజునే ఈ చైత్ర మాసంలోనే 14 సంవత్సరాలు అయోధ్యలో మళ్ళీ సింహాసనాన్ని అధిష్ఠించాడని, ఈ రోజునే అధిష్ఠించాడని చెబుతారు కొంతమంది. కానీ కళ్యాణం ఈ రోజున జరగకపోయినా రాముడు జన్మించాడు కాబట్టి ఆ రోజునే కళ్యాణం చేయడానికి కారణం ఆయన జన్మే కళ్యాణప్రదమని చెప్పడం కోసం. అది కూడా ఇది మన ఆంధ్రాలో భద్రాచలానికి ఎంత పేరు వచ్చిందో, కొమ్మరకు కూడా పశ్చిమ గోదావరి జిల్లా భద్రాచలం అయిపోవాలి. ఈ కొమ్మర కూడా పశ్చిమ గోదావరి జిల్లాకు ఒక భద్రాచలం రాగా రాముడి క్షేత్రం అనిపించుకోవాలి. అయితే గ్రామస్తులు రామాయణం ఉపయోగించుకోవడంలో ఉంటుంది. మనకి రామనామం మనం చేసి సీతారాములను మనం సీతారాములు, హనుమంతుడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రు వాళ్ళని స్మరించుకో మన వాళ్ళు స్మరించుకునే అలవాటు మనకు ఎందుకు లేదంటే వాళ్ళు స్మరించుకోవటం వల్ల మన బుద్ధి ఎంత శుద్ధి అవుతుందో మనకు తెలియదు. ఆ తెలియని తనం అంది. మీరు వేదాంతాలు వదిలేయండి, వేదాంతం మాటలు చెప్పకండి. ఇక్కడ వేదాంతం మాటలు వదిలేయండి. మనిషి పవిత్రుడు అవ్వాలంటే, బుద్ధి పవిత్రం అవ్వాలంటే, ఏకాగ్రత రావాలంటే, నిదానంగా మనస్సు నిదానంగా ఉండాలంటే, తర్వాత ధర్మాన్ని విడిచిపెట్టకుండా మన మనస్సు రైలు పట్టాలను విడిచిపెట్టకుండా ఎలా పరిగెడుతుందో, రైలు పట్టాలను విడిచిపెట్టదు చక్రాలు. అలాగే మానవ జీవితంలో మన ధర్మాన్ని పట్టుకుని మన మనస్సును నడవటానికి మనం ఎలా ఉండాలంటే ఒక రామనామ స్మరణ తప్పించి ఇంకొక మార్గం లేదు. ఈ వేదాంతాలు కూడా వదిలేయండి. రామాయణంలో తత్వశాస్త్రం ఉంది, ధర్మశాస్త్రం ఉంది, అది గృహస్థ ధర్మాలు కూడా చెప్పాడు. రామాయణంలో తత్వం కూడా చెప్పాడు. ఆత్మజ్ఞానం ఎలా సంపాదించాలో కూడా రామాయణంలో చెప్పాడు. తర్వాత ధర్మశాస్త్రం ఎక్కడ ఎలా ప్రవర్తించాలో కూడా చెప్పాడు. నీ కోపం వచ్చినా, భయం కలిగినా, ద్వేషం కలిగినా, ఎప్పుడు అసహనం వచ్చిన మనిషి అయ్యాక ఎప్పుడు అసహనం వస్తుంది కదా, అసహనం వచ్చినా, చిరాకు వచ్చినా, పరాకు వచ్చినా, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ధర్మాన్ని విడిచిపెట్టొద్దు అనే సందేశం రామాయణుడు వాడు మీకు చెప్పింది. అయితే మనం కూడా ఎప్పుడైనా ధర్మం ఆచరించినా భయం వేస్తే వదిలేస్తాం, కోరిక వస్తే వదిలేస్తాం, కోపం వస్తే వదిలేస్తాం, రకరకాలుగా వదిలేస్తాం. మాయది అది. నేను చెప్పిన మాటలు మీరు నమ్మకండి. మీరు ధర్మంగా ఉండాలనుకున్నా ఆ ఇబ్బందులు వచ్చేటప్పటికి వదిలేస్తారు ధర్మాన్ని. మీరు ఇంటికి వెళ్ళి ఆలోచించుకుని చూసుకోండి. అంటే మనకంటే ఎక్కువ ఇబ్బందులు రాముడు పడ్డా ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధర్మాన్ని ఆచరించలేదు. వాడు ఎంత ధర్మస్వరూపుడు అంటే ఒకసారి పదవ చేసిన వాడికి మళ్ళీ మళ్ళీ చేయాలని ఉంటుందండి, అది పెద్ద రోగం అది. లక్ష్మి వదిలేసింది రండి. ఓసారి ఎవడన్నా పదవి చేస్తే అది మళ్ళీ చేయాలి, మళ్ళీ చేయాలి, ఆ పదవి మళ్ళీ చేయాలని చాలామందికి అది ఉంటుంది. ఆశ్చర్యం ఏంటంటే ఓసారి ఎవడన్నా ఎమ్మెల్యే చేశాడనుకోండి, ఏదో పదవి చేశాడనుకోండి, మళ్ళీ ఆ పదవి ఎప్పుడు వస్తుందని కనిపెట్టుకుంటూ వచ్చి రాపోయినా ఎదురు చూస్తూ చచ్చిపోతాడు. అసలు చేయకూడదు, కానీ ఆ పదవి పదవి కాంక్ష అటువంటిది. రాముడు అతని వారసత్వం ప్రకారం, హెరిడిటరీ ప్రకారం అతనే రాజు అవ్వాల్సినప్పటికీ, రాముడు అరణ్యవాసంలో ఉండగా అయోధ్యలో ఉండకుండా భరతుడు నందిగ్రామం, అయోధ్య పక్కన నందిగ్రామంలో ఉండి రాముడు పాతికను అక్కడ అర్చిస్తూ అయోధ్య నగరాన్ని రక్షించాడు. అంటే ఎవరికి జయించడానికి సాధ్యం కాని నగరమే అయోధ్య అని పిలుస్తారు. ఇతను 14 సంవత్సరాల అనంతరం రావణాసురుడు సంహరించాక తిరిగి వచ్చేటప్పుడు డైరెక్ట్గా అయోధ్యలోకి వెళ్ళలేదు. హనుమంతుడు సూక్ష్మబుద్ధి గలవాడు, హనుమంతుడు చాలా సూక్ష్మబుద్ధి గలవాడు. తన ఎక్కడ ఎలా ప్రవర్తించాలో బాగా తెలుసు, ఎక్కడ ఎలా మాట్లాడాలో బాగా తెలుసు. ఆంజనేయాన్ని దగ్గరికి పిలిచాడు. పిలిచి అయోధ్యకి చాలా దూరంలో మకాం వేసి సరసనలో కొంతకాలం పదవ చేసిన వాడికి ఆ కాంక్ష ఉంటుంది. మీరు ఎప్పుడైనా విన్నారా దీన్ని బాడీ లాంగ్వేజ్ అంటారు? దీన్ని ఏమంటారు? బాడీ లా ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాదు, తమిళ్ లాంగ్వేజ్ కాదు, సాంస్క్రిట్ లాంగ్వేజ్ అంటారు, దీన్ని బాడీ లాంగ్వేజ్ అంటారు. ఆ మనుషులు ఎటువంటి వాళ్ళ ముఖాలు చెబుతూ ఉంటాయి, దాన్ని బాడీ లాంగ్వేజ్ అంటారు. ఇది తెలుగు భాష కాదు, ఇంగ్లీష్ భాష కాదు, సాంస్క్రిట్ భాష కాదు. మీకు అసూయ ఉందనుకోండి, మీ ముఖాలు చెబుతూ ఉంటాయి, దాన్ని బాడీ లాంగ్వేజ్ అంటారు. ఏమంటారు? మీరు ఏ భాషలోనే మాకు చెప్పక్కర్లేదు. మీ శరీరాన్ని ఎక్కడ దాచుకుంటారు? మీ మనసును దాచుకుంటారు కానీ అది కానీ మీ శరీరాలు మాకు కనిపించిపోతున్నాయి కదా. మీ మనసులో అయితే మీ మనసులో ఏముందో మాకు కనపడకపోయినా మీ శరీరాలు కనిపించిపోతున్నాయి కదా, అంటే మీరు దొరికేస్తారు. అంటే మీ ముఖంలో చూస్తుంటే మీ చేతులు కదలక, మీ కళ్ళు కదలక, మీ నోటితోటి మాట్లాడే విధానాన్ని చూస్తే దాన్ని బాడీ లాంగ్వేజ్ అంటారు. ఈ బాడీ లాంగ్వేజ్ని బట్టి మనుషులు ఎటువంటి వాళ్ళో తెలిసిపోతూ ఉంటారు. ఇక్కడ ఆంజనేయ స్వామితో బాడీ లాంగ్వేజ్ చూడండి, మీరు కూడా నేర్చుకోండి. ఇది హనుమంతుడు నేర్చుకున్నాడు. ఏమంటే మీరు ఎటువంటి వాళ్ళు అంటే వాళ్ళు చెబుతారండి, బాడీ లాంగ్వేజ్ని చూసుకోవాలి. కానీ మనం మీరు ఎటువంటి వాళ్ళు అంటే వాళ్ళు మేము మంచివాళ్ళని చెప్తారు, కానీ చెడ్డవాళ్ళని ఎవరైనా చెబుతారా? ఒకవేళ మీకు ఏదైనా ఆశ ఉందనుకోండి, ఆశ ఒకవేళ మనసులో ఉన్న మాకు ఆశ లేదైందని చెప్తారు, అప్పుడు బాడీ లాంగ్వేజ్ చూసుకోవాలి. మీ బాడీ చెప్పేస్తూ ఉంటుంది మీకు ఆశ ఉందో లేదో. ఇది ఆంజనేయ స్వామి బాగా నేర్చుకున్నాడు ఈ బాడీ లాంగ్వేజ్. ఇదేమో సాంస్క్రిట్ కాదు, తెలుగు కాదు, లెక్కలో కాదు, ఇది దీన్ని బాడీ లాంగ్వేజ్ అంటారు. అంటే మీ మనసులో దాచుకుంటారు కానీ శరీరాన్ని ఎక్కడ దాచుకుంటారు? మీ శరీరాలు అందరికీ కనిపించిపోతున్నాయి కదా. అంటే ఆంజనేయ స్వామిని రాముడు ఏమని చెప్పాడంటే, ఏమైనా నీకు రాజ్యం కావాలా? రాజ్యం అంటే మరి 14 సంవత్సరాలు నువ్వు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నావు, రాజ్యం నీకు ఇష్టంగా ఉందా? నీకు ఇష్టంగా ఉంటే రాముడు రాడు రాజ్యంలోకి అని అలా చెప్పకూడదు, అలా మాట్లాడకూడదు. నువ్వు వెళ్ళి భరతుల దగ్గర గంట కూర్చో, నువ్వు అమాయకుల్లా కూర్చో. అంటే రాముడు రావాలనేవాడు ముఖంలో రాముడు రావాలని అనుకుంటున్నాడా? రాకుండా ఉంటే మంచిది, మన పరిపాలన చేసుకోవచ్చు అని అనుకుంటున్నాడా? నోటితోటి ఏమన్న ఫిర్యాదు ఎప్పొద్దు నువ్వు అసలు ఆ భరతుడి సమక్షంలో, అది ఆ భరతుడి సమక్షంలో కూర్చో, వాడి బాడీ లాంగ్వేజ్ చూడు. అంటే రాముడి కోసం వాడు కళ్ళు ఎదురు చూస్తున్నాయే, రాముడు ఇస్తే మన పదవి పోతున్నాడు, ఏమైనా బాధపడుతున్నాడా? వాడి మనస్సుని శరీరంలో ఉన్న ఆ కదలకిని, మనసులో ఉన్న కదలకిని రెండు మనస్సుని శరీరాన్ని గ్రహించి బయటికి రా, కానీ నోరు ఓపెన్ చేయొద్దని చెప్పాడు, నోరు తెరవద్దని చెప్పాడు. ఇక సమక్షంలో కూర్చో, ఆ కళ్ళు చూడు, ముక్కు చూడు, రాముడు కోసం ఎదురు చూసినట్టే ఉన్నాడు. రాముడు రాకపోతే మనం పరిపాలన చేసుకోవచ్చు అనుకుంటున్నాడా? నువ్వు ఆ బాడీ లాంగ్వేజ్ చూసి వచ్చాను. ఈ బాడీ లాంగ్వేజ్ అనే మాట మొన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి వాడింది, రామాయణంలో ఉన్న బాడీ లాంగ్వేజ్. ఆవిడ ఎందుకు వాడిందంటే ఆవిడకి కమ్యూనిస్టులకి పోటీ అక్కడ బెంగాల్లో. కమ్యూనిస్టులు మేము నెగ్గేస్తామని నెగ్గేస్తామని బెంగాల్లో అంటున్నారు, నోడి చోటేమో మేము నెగ్గేస్తున్నారు. వాళ్ళు బాడీ లాంగ్వేజ్ చూస్తానో తెలుస్తానో వాళ్ళు ఓడిపోతారని. ఓడిపోయేవాడు ముఖం ఓడిపోయేవాడిలాగా ఉంటుంది. నోడి చోటు ఉరికే మేము నెగ్గుతాం నెగ్గుతాం ఉన్న వాళ్ళు బాడీ లాంగ్వేజ్ చూస్తే వాళ్ళు శుభ్రంగా ఓడిపోతారని నాలుగు రోజుల కింద ఈ రామాయణంలో బాడీ లాంగ్వేజ్ మాట పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఉపయోగించి అదే మొండిదది. ఈ బాడీ లాంగ్వేజ్ అనే మాట అది ఉపయోగించింది. వాళ్ళు మీరు నెగ్గుతూ ఉంటున్నారు ఆ మాటలు వదిలేయండి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూడండి, వాళ్ళ ముఖాలు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో చూడండి. వాళ్ళు చాలా చోట్ల దౌర్జన్యాలను దిగుతారు. నెగ్గేవాళ్ళు అయితే దౌర్జన్యం దిగి ఓడిపోతామని భయం వేసినప్పుడే దౌర్జన్యాలను దిగుతారంది. దాని మాట వదిలేయండి. అంటే ఇక్కడ రాముడు ఆంజనేయస్వామి సూక్ష్మ బుద్ధి గలవాడు, సటిల్ ఇంటలెక్ట్ గలవాడు. అంచేత వాడిని చూసి, భరతుని చూసి అప్పుడు వచ్చాడు. బాడీ లాంగ్వేజ్ చూసి వచ్చి వాడికి ఎప్పుడొస్తాడో, రాముడు ఎప్పుడొస్తాడని ఎదురు చూస్తున్నాడు. కానీ రాముడు రాకపోతే మంచిదన్న తలంపు ఎక్కడ ఆయనలో కనపడలేదు, శరీరంలో కనపడలేదు, మనసులో కనపడలేదు. అంచేత మనం అయోధ్యలో ప్రవేశించవచ్చు, దానికి సందేహం లేదని చెప్పాడు. అంటే భరతుడికి రాజ్యాకాంక్ష ఉంటే మనం అయోధ్యను కూడా విడిచిపెట్టేద్దాం, వాడు రాము. భరతుడికి రాజ్యాకాంక్ష ఉంటే మనకు వారసత్వంగా వచ్చే అయోధ్యను కూడా విడిచిపెట్టేద్దాం. వాడు రామచంద్రమూర్తి. అటువంటి రామచంద్రమూర్తికి కనీసం శ్రీరామనామ రోజున మనం నమస్కరించుకోవాలి. రామచంద్రమూర్తి వాడికి మనకి తేడా ఏంటంటే, పెద్దవాళ్ళ చేత చిన్నప్పుడు శిక్షణ పొందాడు. అసలు మనం ఈజీలోకి వెళ్తే మంచి స్నేహాలు ఏమైనా జరుగుతాయి? వశిష్ఠుడు, విశ్వామిత్ర మహర్షి, అలా పెద్దవాళ్ళు అందరూ ఆయనకి చిన్నప్పుడు ట్రైనింగ్ ఇచ్చారు. ఎవరికి? రామచంద్రమూర్తికి. వశిష్ఠుడు ట్రైనింగ్ ఇచ్చాడు ఎలా ప్రవర్తించాలో. మనకు బళ్ళో గెలితే మేస్త్రం ఏదో ఆ కూడుకలో తీసివేతలో లేదా కక్కలో దగ్గలో ఏదో చెబుతారు కదా, కానో కీ కీ అనో ఏదో చెబుతారు. ఆ ఏదో చెప్పి పంపేస్తారు, కానీ మన ప్రవర్తన బిహేవియర్ ప్యాటర్న్ ఎలా ఉందో ఒక లెక్చర్ చెప్పడం, ఒక టీచర్ చెప్పడం, కా కీ కా కా అని ఏదో చెబుతారు, కూడుకలు చెబుతారు, 6 3 9 అని ఏదో చెబుతారు, ఇలా చెప్పి పంపేస్తారు. కానీ మన ప్రవర్తన ఎలా తీర్చిదిద్దుకోవాలో హై స్కూల్లో టీచర్ చెప్పరు, కాలేజీలో లెక్చరర్ చెప్పరు. ఆ బిహేవియర్ ప్యాటర్న్ వాళ్ళు టీచరు. రాముడికి బిహేవియర్ ప్యాటర్న్ విశ్వామిత్రుడు చెప్పాడు, వశిష్ఠుడు చెప్పాడు, పెద్దవాళ్ళ మధ్యలో ట్రైనింగ్ అయ్యాడు. పెద్దవాళ్ళ దగ్గర మనం ట్రైనింగ్ వల్ల కొంత క్రమశిక్షణ వస్తుంది మనకు. పెద్దవాళ్ళ దగ్గర ట్రైనింగ్ అవ్వటం వల్ల క్రమశిక్షణ వస్తుంది మనకు. రాముడు నా యజ్ఞాలు పోగొడుతున్నారు. రాముడు అదే తాటకే వాడు రాక్షసులందరూ అని దశరథుని వచ్చి, మీ రాముడిని పంపించు నాకు, అంటే నేను యాగాలు చేసుకుంటున్నాను, నేను యజ్ఞాలు చేసుకుంటున్నాను, ఆ యజ్ఞాలు రక్షించడానికి రాక్షసులు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు, అది మీరు రాముడిని పంపించాలంటే. దశరథుడు అన్నాడు, రాముడు చిన్నపిల్లవాడు, ఇంకా మైనార్టీ తీరలేదు వాడికి, నేను వచ్చి మీ యజ్ఞాలు రక్షిస్తా అన్నాడు. నేను మిమ్మల్ని రమ్మంటం లేదు, రాముడిని పంపించమంటున్నాను కదా అని విశ్వామిత్రుడు అంటాడు. విశ్వామిత్రుడు అంటే సామాన్యం కాదు, సృష్టికి ప్రతి సృష్టి చేసిన వాడు. తర్వాత అందరూ గాయత్రి మంత్రాలు చదువుతున్నారు, గాయత్రి మంత్రాన్ని కనిపెట్టిన వాడు విశ్వామిత్రుడు. నా బుద్ధిని బాగు చేయమని కదా గాయత్రి మంత్రం అర్థం, దాన్ని ఆ మంత్రాన్ని డిస్కవర్ చేసినవాడు విశ్వామిత్రుడు. గీత, గంగ, గాయత్రి, గోవింద. గీత, గంగ, గాయత్రి, గోవింద. అందులో గాయత్రి మంత్రాన్ని డిస్కవర్ చేసినాడు విశ్వామిత్రుడు. గీతను చెప్పిన వాడు భగవంతుడు. భగవంతుడు అంటే మనకు నదుల్లో మనం గంగా నదిని ఆరాధిస్తాం. ఇంకేది మహావిష్ణువు యొక్క పాదాల్లో నుంచి వచ్చింది కాబట్టి దాన్ని ఆరాధిస్తాం. గీత, గంగ, గోవిందుడు అంటే గోవిందుడు అంటే స్వయంగా భగవంతుడు అనుకుంటే కింద నుంచి పైకి వెళ్ళిన వాడు కాదు, పైనుంచి కిందకు వచ్చిన వాడే వాడు గోవిందుడు. అంటే ఈ నాలుగురిని స్మరించుకుంటారు, గీత, గంగ, గాయత్రి, గోవింద. రాముణ్ణి అప్పుడు వశిష్ఠుడు అంటాడు, విశ్వామిత్రుడు రాముణ్ణి ఎందుకు పంపమంటాడంటే ఒక మంచి కోసమే పంపించమంటున్నాడు అని చెప్పి దశరథ మహారాజా నువ్వు సందేహించక్కర్లేదని. అప్పుడు రామలక్ష్మణ్ణి పంపుతారు. అది నెపంగా చేసుకుని విశ్వామిత్రుడు చాలా యుద్ధ రహస్యాలు చెప్పాడు, ప్రవర్తన ఎలా ఉందో చెప్పాడు. తర్వాత రాగద్వేషాలు వేగం వచ్చినప్పుడు ఎలా తట్టుకోవాలో చెప్పాడు. వాళ్ళ మంత్రాల మీద పడుకోబెట్టగల శక్తి విశ్వామిత్రుడికి ఉన్నప్పటికీ భవిష్యత్తులో వీళ్ళు అరణ్యవాసం చెయ్యాలి కాబట్టి అని ముందే గ్రహించి కింద గడ్డి పిరిచి దాని మీద పడుకోమన్నాడు విశ్వామిత్రుడు. అంటే మంత్రాలు లేక కాదు, రాబోయేదానికి ట్రైనింగ్ లాంటిది, రాబోయేదానికి ట్రైనింగ్ మాడు. పొద్దున్నే టైంకి లేపేసేవాడు విశ్వామిత్రుడు. అది కౌశల్య, సుప్రజ, రామ ఇందులో వస్తుంది చూడు. ఎందులోనే వెంకటేశ్వర సుప్రభాతంలో వచ్చింది ఆ మొదటి శ్లోకం. వెంకటేశ్వర సుప్రభాతం రాసిన వాడు కాదు విశ్వామిత్రుడు. నోటంతా ఈ వాక్యం వస్తే అది వాల్మీకి రాస్తే శుభం కోసం వెంకటేశ్వర స్వామి సుప్రభాతం చేసిన వాడు. కౌశల్య, సుప్రజ, రామ నువ్వు మేలుకోవయ్యా, అతిగా నిద్రపోవద్దు, కర్తవ్యకర్మ చెయ్యాలి. ఏంటది కర్తవ్యకర్మ చెయ్యాలి, డ్యూటీ చెయ్యాలి మనిషి. కర్తవ్య ఆ శరీరం ఎందుకు వచ్చిందో దాని కర్మ చెయ్యాలి, పని చెయ్యాలి. ఆ తగిన సమయంలో నిద్ర నుంచి లేవాలి. అది దశరథ తనయుడా అనలేదు, ఓ కౌశల్య పిల్లవాడా అన్నాడు. ఆయన దశరథ రాముడు, అయోధ్య రాముడు. దశరథ రాముడు అయోధ్య రాముడైనా కౌశల్య రామ అని ప్రబోధించాడు ఎవరు, విశ్వామిత్రుడు. అదే వెంకటేశ్వర సుప్రభాతంలో మొదటి శ్లోకం రాసింది వాల్మీకి మహర్షి రాశాడు. ఆ శ్లోకం విశ్వామిత్రుడు నోటంతో వచ్చింది. దశరథ రామ అనలేదు వాడు, కౌశల్య రామ, కౌశల్య కుమారుడా అనే సంబోధించాడు. ఎవరు అంటే మొదటి గురువు తల్లి, మొదటి గురువు ఎవరో తల్లి అలా సంబోధించాడు. ఎవరు వాల్మీకి మహర్షి. అది సుప్రభాతంలో మొదటి వాక్యంలో పెట్టుకున్నాడు. ఇక్కడ నువ్వు కర్తవ్యకర్మ చెయ్యాలి, నువ్వు కర్తవ్యకర్మ చెయ్యాలని విశ్వామిత్రు. నువ్వు టైంకి నిద్ర లేవాలి, బద్ధకం పనికిరాదు, కర్తవ్యకర్మ చెయ్యాలని విశ్వామిత్రుడు రాముడికి బోధించాడు. అంటే టైంకి నిద్రపోవాలి, టైంకి లేవాలి. కొంతమందికి నిద్రకి టైం ఉండదు, భోజనానికి టైం ఉండదు, వాళ్ళ ఆరోగ్యం తొందరగా చెడిపోతుంది వాళ్ళకి. భోజనం 1000 పనులు ఉంటే టైంకి భోజనం చెయ్యాలని, టైంకి నిద్రపోవాలి, టైంకి భోంచేసేయాలి. అదే అక్కడ విశ్వామిత్రుడు చెప్పాడు. ఆ శ్లోకానికి సంబంధించి ఇక్కడ నీతం కురు కర్మ త్వం, నువ్వు చేసే దైనందిన జీవితంలో నీ కర్మను నిర్వర్తించడానికి మేలుకో రామ అని. ఇక్కడ ఏమంటున్నాడంటే నిత్యకర్మను నిషిద్ధ కర్మను చేయమని కాదు. నువ్వు ఎందుకు మేలుకోవాలంటే నిషిద్ధ కర్మ చేయటానికి కాదు, నిత్యకర్మను చేయటానికి. నిత్యకర్మను చేయటానికి రోజువారీ పని చూసుకోవాలి కదా మనిషి. ఆ నిత్యకర్మను చేయటానికి అంటే బద్ధకస్తుల కంటే సోమరతనానికి అలవాటు పడిన వాళ్ళకంటే ఎవళ్ళ పని ముందు సమాజాన్ని ఉద్ధరించడం మాట ఎలా ఉన్నా మీరు మీ దేహ ధర్మం ప్రకారం మీ ప్రవృత్తి ప్రకారం మీరు చేసుకునే దైనందిన కర్మ మీరు మానకూడదు. మీరు చేసుకునే నిత్యకర్మ మీరు మానకూడదు. నిత్యకర్మ చెయ్యాలి. నిత్యకర్మ చెయ్యకపోతే శరీరం కూడా పొట్ట నడవదు, శరీరయాత్ర కూడా నడవదు. శరీరం ఈ శరీరయాత్ర కోసం ఇతరుల మీద ఆధారపడితే బానిసత్వం వస్తుంది. ఇతరుల మీద ఆధారపడితే బానిసత్వం వస్తుంది అయ్యా. అంచేత కర్మ మనిషి కర్మహీనుడు అవ్వకూడదు రామా. అంటే ఇక్కడ భగవద్గీతలో అక్కడ విశ్వామిత్రుడు ఏం చెప్పాడో దానికి సంబంధించిన శ్లోకం వచ్చింది కాబట్టి ఈ శ్లోకం చదువుతున్నాను. మనిషి కర్మహీనుడు కనకూడదు అంటే కర్మ చేయకుండా కూర్చోవడం కంటే విహిత కర్మ నిషిద్ధ కర్మ చేయకూడదు. విహిత కర్మ సమాజానికి ఉపయోగపడే కర్మం, లేకపోతే నీ కుటుంబానికి ఉపయోగపడే కర్మం, నీ శరీరయాత్రకు ఉపయోగపడే కర్మం, దాన్ని విహిత కర్మ అంటారు. శాస్త్రం అంగీకరించిన కర్మములని నీత కర్మ అంటారు, విహిత కర్మ విహిత కర్మ అంటారు. ఆ కర్మను నువ్వు చెయ్యాలి రామా అంటే నిద్రలోంచి మేలుకోమని అక్కడ రామాయణంలో విశ్వామిత్రుడు మహర్షి నోటంటో వచ్చిన మాట. ఇక్కడ సరిగ్గా గీతలో ఒక శ్లోకం ఉంది దానికి తగినట్టుగా, అది మీకు ఇక్కడ మీకు చెబుతున్నాను. అంచే నువ్వు ఏ పని చేసినా ఇక్కడ భగవంతుడికి చెప్పి ఈశ్వర నిత్యకర్మ కూడా ఏ కర్మ చేసినా ఈశ్వర ప్రీత్యర్థం చెయ్యాలి. అంటే మీరు కర్మ చేసేటప్పుడు అది ఆ కర్మ ఎలా ఉండాలంటే భగవంతుడి దయ మీకు కలగాలి. ఈ కర్మ ఎంత బాగుంది, ఈ పని ఎంత శ్రేష్టంగా ఉంది, ఈ పని ఎంత పెర్ఫెక్ట్గా ఉంది, ఈ పనిలో ఎక్కడ లోపం కనపడటం లేదే, ఈ పనిలో ఎక్కడ స్వార్థం కూడా కనపడటం లేదే, ఎంత శుద్ధిగా ఉంది, ఎంత బుద్ధిగా ఉంది ఈ కర్మ. రమణ మహర్షి గారు ఏరుశనగ పెప్పే ఉడతలకనే కోతి ఉడతలకి ఏరుశనగ పెప్పెడుతున్నారు. ఏరుశనగ పెప్పెడుతుంటే ఈ కోతులు ఒకటి సిద్ధమైనవి. ఆ కోతులకి ఏంటంటే ఓర్పు తక్కువ, అవి పాడు చేసేది ఎక్కువ ఉంటుంది, తినేది ఎక్కువ పాడు చేసి తినేది తక్కువ ఉంటుంది. ఆ బుద్ధికి చపలత్వం, కోతి బుద్ధి అంటేనే చపలత్వం. అది మనుషుల్లో కూడా చాలామంది కోతులే. ఒకసారి ఈయన ఉడతలకి ఏదో పెడుతున్నాడు, ఒక కోతి వచ్చింది. కోతి వచ్చే ఆశ్రమానికి కూడా కూర్చున్నాడు. కూర్చుంటే ఆ కోతి ఏం చేస్తుంది, ఈయన చేతులతో ఏదైతే కోతి వచ్చింది దానికి కూడా ఏదో పెడదామనుకుంటున్నాడు ఈయన. ఈ లోపల కంగారు పడిపోయి ఈయన చేతిలో ఉన్న ఉడతకు పెట్టకుండా ఈయన చేతిలో ఉన్న శనగపప్పులు ఆగేయటం చూస్తూ ఉంటే ఏదో నీకు బుద్ధి లేదంటారా, నీ వాటా వచ్చేవరకు ఆగాలి కదా నీకు. ఆ రమణ మహర్షి గారు కోతి మనిషిని తిరిగి నీకు బుద్ధి ఏమి లేదా నీకు, నీ కోట వచ్చేవరకు ఆగాలి నువ్వు. నువ్వు అలా కూర్చుని ఉండవు, నేను పెడితే తిని లేకపోతే మానే, నీకేమైనా బుద్ధి ఉంది లేదా అంటున్నాడు ఆ కోతిని. నేను ఇప్పుడు ఎవరికి పెడుతున్నాను, ఉడతకు పెడుతున్నాను. ఆ ఉడత తింటాను కదా, ఈ లోపల వచ్చి నా చేతిలో లాగేస్తానంటావేంటి, బుద్ధిని నోట చేసే పని అంటున్నాడు. ఏంటి ఇలా తిడుతున్నారు, ఎవరైనా దగ్గరికి వెళ్తే అక్కడ మనుషులు దగ్గర కోతి ఉంది కాదు, నీ వాటాకు వచ్చే వరకు నువ్వు ఆగాలి కదా, ఈ లోపల లాగేస్తానంటావు నా చేతిలో. అది ఉడత కొంత పెట్టాక నువ్వు ఆగలేదు, దాన్ని ఆగితే బుద్ధి లేదని 4 సార్లు అంటే ఆగిందని. ఆ తర్వాత కొంచెం ఈ గచ్చరకు పంపి పెట్టాడు దానికి, ఉన్నదాంట్లోనే కొంత భాగం దానికి పెట్టారు. ఈ లోపల దాన్ని సరినేరేది, నీకు బుద్ధి లేదంటారా, బుద్ధి లేదు నీ కోటాకు వచ్చేవారు కాదు. నేను నీకు పెడతాను కాదు, ఈ లోపల కంగారు పడిపోతానంటే నీకు బుద్ధి లేదంటారా, నీకు బుద్ధి లేదంటే తిడతానంటే ఏంటి బుద్ధి లేదంటున్నారు, ఎవరన్నా తిడుతున్నారో, దగ్గరికి వెళ్తే అక్కడ మనుషులు దగ్గర కోతి ఉంది. అంటే కోతుల దగ్గర ఏంటంటే అసహనం ఎక్కువ, వాటికి వాటికి సహనం ఉండదు. అంటే కోతి దగ్గర అసహనం వల్ల మనం ఏది సాధించలేం, అది జ్ఞాపకం ఉంచుకోండి. సహనం వల్ల ఏదైనా సాధించగలం కానీ అసహనం వల్ల ఏది సాధించలేం మనం. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈశ్వరుడు ప్రీతి కోసం నువ్వు పని చెయ్యాలి అని. ఏమంటున్నాడు కృష్ణుడు, ఈశ్వరుడు అంటే మీ అంతర్యామే. ఈశ్వరుడు ఎవడు? ఈశ్వరుడు అంటే ఎక్కడో వైకుంఠంలో ఉన్నవాడు, కైలాసంలో ఉన్నవాడు కాదు. ఈశ్వరుడు అంటే ఎవడు? మీకున్న అంతర్యామే, అంతర్యామే ఈశ్వరుడు. ఇక్కడ రహస్యం ఏంటంటే, ఈశ్వరుడు ప్రీతి కోసం మీరు పని చేస్తాంటే ఈశ్వరుడు మీకు మంచి బుద్ధి కలగజేస్తాడు. తర్వాత మీకు మంచి ఏ రకంగా పని చేస్తే మీరు బాగుపడతారో ఆ బుద్ధిని మీకు కలగజేస్తాడు. ఎప్పుడు కలగజేస్తాడు? ఈశ్వరుడు ప్రీతి కోసం మీకు పని చేస్తే మిమ్మల్ని బాగుపడమని చెప్పడం మీ ఇంటికి వచ్చి మీకు బాగుపడే లక్షణాలు కలగజేస్తాడు. మీరు బాగుపడే బుద్ధి కలగజేస్తాడు. మీరు చేసే పని కలిసి వచ్చేలా చేస్తాడు. అది ఈశ్వరుడు దయ అంటే. అది అంతేకాని మీ ఇంటికి వచ్చి నా దయ చూపిస్తానని ఈశ్వరుడు చెప్పడు. అది మీ ఇంటికి రావాల్సిన పని ఏంటి? మీ శరీరం కంటే, మీ మాంసం కంటే, మీ రక్త మాంసాల కంటే, మీ ఊపిరితిత్తుల కంటే, మీ కిడ్నీల కంటే, అందరికంటే అంతర్యామిగా మన దేహానికి సన్నిహితంగా ఉన్నవాడు ఈశ్వరుడే. రమణ మహర్షి గారు అన్నారు ఒక సందర్భంలో, మీరు రామనామం చెయ్యండి, కృష్ణనామం చెయ్యండి, లేకపోతే శ్వాస మీద ధ్యాస పెట్టండి, లేకపోతే జపం చెయ్యండి, ధ్యానం చెయ్యండి, వీటన్నిటి నిష్కామకర్మ చెయ్యండి, సెల్ఫ్లెస్ వర్క్ చెయ్యండి, ఈ అన్నిటి ప్రయోజనం ఒకటే, 100 ప్రయోజనాలు లేవు వీటి వల్ల. నువ్వెవడవుగా ఉన్నావో నీకు తెలియటం లేదు. నువ్వు ఏదిగా ఉన్నావో దాని తాలూకు గ్రహింపు నీకు రావటం లేదు. వీటి నువ్వు ఏదిగా ఉన్నావో దాని తాలూకు గ్రహింపు నీ బుద్ధికి అందటానికి, నీ బుద్ధికి గ్రాహ్యం చేయడానికే ఈ కర్మలన్నీ కూడా. ఈ కర్మలన్నీ నువ్వు చేసే జపాలు, ధ్యానాలు, లేదా శ్వాస మీద ధ్యాస పెట్టడం, ఇంకోటి పరులకు ఉపకారం చేయటం, సెల్ఫ్లెస్ వర్క్, నిష్కామ కర్మ, ఇలా 90 చెప్పండి. ఇవన్నీ నువ్వు తెలుసుకోవడానికే, నిన్ను తెలుసుకున్నాకే ఏమనిపిస్తుందంటే, ఏంటి ఇంత ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఇదేనా, నేను ఎవడో నేను తెలియబట్టాను కదా. నిన్ను నీ అంతకుముందు నువ్వు చేసిన సాధన చూసి నీకే సిగ్గేస్తుంది. ఈ సాధనలు అన్ని ప్రయోజనం దేనికంటే, నువ్వెవడో నీకు తెలియటం లేదు. నీకు శరీరాన్ని నేను అనుకుంటున్నావు, మనస్సు నేను అనుకుంటున్నావు, బుద్ధిని నేను అనుకుంటున్నావు, కష్టకాలు నువ్వే అనుకుంటున్నావు, పలానా శరీరం నాది, పలానా పేరు నీ. నువ్వు ఏది కాదో అదే నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఏది అవునో అది నీకు తెలిసే వరకు నువ్వు కానిది నేను అనుకుంటున్నావు మానవు. అది అంచేత నువ్వు కానిది నేను అనుకుంటున్నావు. ఏదైతే నువ్వు ఉన్నావో దాని తాలూకు అనుభవం నీకు లేదు. దాని యొక్క దయ లేకుండా నీకు అది అనుభవంలోకి రాదు. ఈ సాధనలు అన్నింటికీ ప్రయోజనం ఏంటంటే, నువ్వు ఏదిగా ఉన్నావు, కానిది అవుననుకుంటున్నావు, అవుంది కాదనుకుంటున్నావు, ఏదైతే ఎప్పుడు సర్వం, ఏ సత్యమైతే, ఏ శాంతి అయితే, అసలు రాముడు అంటేనే రంజింపజేసేవాడు, ఆనందింపజేసేవాడు. రామశబ్దానికి అర్థం ఏంటంటే రంజింపజేసేవాడు, ఆనందింపజేసేవాడు. నీ హృదయంలో నా ఆనందం, నీ హృదయంలో సముద్రంలో ఎంత నీరు ఉందో నీ హృదయంలో అంత ఆనందం ఉంది. ఆనందం నీకు అనుభవంలోకి వచ్చాక నిన్ను చూసి నీకే ఆశ్చర్యపోతుంది. ఇన్ని సాధనలు నన్ను తెలుసుకోవడానికి, ఏదో సాధిందామని అనుకున్నాను కానీ నన్ను నేను తెలుసుకోవడానికి ఇన్ని సాధనలు చేశాను. అప్పుడు నిన్ను చూసి నీకే సిగ్గేస్తుందని చెప్పాడు రమణ మహర్షి గారు. ఇన్ని సాధనలు ఏదో సాధిందామని అనుకుంటున్నారు కదా మీరు, కానీ ఇన్ని సాధనల ప్రయోజనం ఏంటంటే, మీరు ఏదిగా ఉన్నారో దాని తాలూకు అనుభవం వచ్చేవరకు, అంటే ఆత్మ అనుభవం వచ్చేవరకు. మీరు ఆత్మను శరీరం అనుకుంటున్నారు, ఆత్మను ప్రాణం అనుకుంటున్నారు, ఆత్మను మనస్సు అనుకుంటున్నారు, ఆత్మను బుద్ధి అనుకుంటున్నారు. ఇవన్నీ జడ వస్తువులు. ఉన్నది ఒక్కటంటే ఒక్కటే నిజం, అది ఛాయచంద్ర వస్తువు. ఆ ఛాయచంద్రానికి మించిన వస్తువు కానీ, దానికి సమానమైన వస్తువు కానీ, దానికంటే మించిన పూజార్హమైన వస్తువు కానీ లేదే లేదు. అది ఆ ఆత్మ ఎవరో కాదు, అది మీ స్వరూపమే. అందులో ఉన్నది ఉండటమే, అందులో ఉన్నది శక్తే, అందులో ఉన్నది ఆనందమే, అందులో ఉన్నది నువ్వు ఆ ఆనంద స్వరూపం, నీ స్వరూపమే ఆనందము, నీ స్వరూపమే ఉండటం, అది నీకు అనుభవంలోకి రావటానికే ఈ యజ్ఞాలు సత్కర్మలు నిష్కామంగా చేయటం, సత్కర్మలు ఈ తీర్థయాత్రలు, ఈ పుణ్యాలు, ఈ దేవాలయ నిర్మాణాలు, అర్చనలు, అభిషేకాలు, ఇవన్నీ దానికోసం నువ్వెవరో నువ్వు తెలుసుకోవడం కోసమే. ఇది రమణ సిద్ధాంతం. ఎన్ని చేసినా నీకు దేహబుద్ధి పోవటం లేదు కదా, ఆ దేహబుద్ధి పోవటానికే నువ్వు చేసే సత్కర్మలన్నీ కూడా, నువ్వు చేసే దాన ధర్మాలు, నువ్వు చేసే పుణ్యకర్మలు, నువ్వు చేసే ధర్మాన్ని ఆచరించడాలు. నీ ధర్మాన్ని ఆచరించడం అంటే ధర్మాన్ని ఆచరించకుండా మనోనాశనం అవ్వదు రాయస్థితి. నువ్వు ధర్మాన్ని ఆచరిస్తాంటే ఆ ధర్మం నీ మనస్సును చితక్కొట్టి పడేస్తుంది, నలిపేస్తుంది పట్టుకుని. మీరు గుర్తుపెట్టుకోండి, అంటే ధర్మం అంటే మీరు సామాన్యం అనుకోకండి. ధర్మాన్ని ఆచరించడం వల్ల మీ మనస్సుని శుభ్రంగా పిండి చేసి పడేస్తుంది ఆ ధర్మం. అంటే మనోనాశనం లేని స్థితికి వెళతారు. అసలు మనస్సు నో మైండ్ స్టేట్, దాన్ని ఏమంటారు, నో మైండ్ స్టేట్. మనస్సు నశిస్తుంది అప్పుడు. అంటే మీకు మీ నిజం, ఈ శరీరానికి మీరు ఏదిగా ఉన్నారో దానికి అడ్డుగా ఉన్న ఈ మనస్సు నశిస్తుంది, మనోనాశనం అయిపోతుంది. ఎప్పుడు? ధర్మాన్ని ఆచరించడం వల్ల. ధర్మానికి మీ మనస్సును అర్పించినా ధర్మం నాశనం చేసి పెడుతుంది, అది ఒక మార్గం. మీకు ధర్మాన్ని ఆచరించడం మీద నమ్మకం లేకపోతే నేనేమన్నానే విచారణ, నేనేమన్నానే విచారణ వల్ల కూడా మనస్సు నశిస్తుంది. ధర్మాన్ని ఆచరించినా మీకు తెలియకుండా మీకు మనోనాశనం అయిపోతుంది. అటు ప్రయాణం చేసినా ఇటు ప్రయాణం చేసినా మనోనాశనం కాకుండా మీకు ఆత్మదర్శనం కాదు, ఆత్మానుభవం కలగదు, ఆత్మానుభవం రాదు, అమృతానుభవం పొందలేరు, ఆనంద సామ్రాజ్యానికి అధిపతి అవ్వలేరు. ధర్మాన్ని ఆచరించిన వాడు కూడా మనోనాశనం అవుతుంది. నేను రమణ మహర్షి గారు చెప్పారు కదా విచారణ మార్గం, ఆ విచారణ మార్గంలో కూడా మనోనాశనం అవుతుంది. మీరు మీ పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి, అక్కడ ధర్మం అంటే దైవం, అక్కడ ధర్మం అంటే ఆ దైవం, ఆ దైవం మీ మనస్సును నాశనం చేసి పెడుతుంది. మీరు అటు ప్రయాణం చేసినా ఇటు ప్రయాణం చేసినా నో మైండ్ స్టేట్కి వెళ్ళటం, అమనస్క స్థితికి వెళ్ళటం అంటే అది ఇంద్రియాలకు అందదు. పరమాత్మ స్వరూపం ఇంద్రియాలకు అందదు, మనస్సుకు అందదు, బుద్ధికి అది అందదు. అదే ఈశ్వరుడు దీనికి ఏం అందడు. ఈశ్వరుడు దయ పొందిన వాడికి మాత్రమే ఈశ్వరుడు అనుభవంలోకి వస్తాడు. ఈశ్వరు యొక్క అనుగ్రహం పొందినవాడు మాత్రమే ఈశ్వరుడు రివీల్ అవుతాడు, తెలియబడతాడు. అంచేత నువ్వు ఏ పని చేసినా ఈశ్వరుడు ప్రీత్యర్థం, ఈశ్వరుడు అనుగ్రహం సంపాదించడం కోసం ప్రయత్నం చేయండి. ఈశ్వరుడు అనుగ్రహం మీకు మంచి తలంపులు వస్తాయంటే, మంచి పనులు చేయాలనే బుద్ధి కలుగుతాంటే, ఆత్మజ్ఞానం సంపాదించాలనే తపన మీకు కలుగుతాంటే, మీకు ఈశ్వరుని దయ ఉన్నట్టే. అంతేగాని మీ ఇంటికి వచ్చి నీ పట్ల నేను దయ చూపిస్తున్నాను అలా చెప్పడం మీకు మంచి బుద్ధి కలగజేస్తాడు, మంచి సంస్కారం కలగజేస్తాడు, మంచి పనులు చెయ్యాలనే సంకల్పం కలగజేస్తాడు. అది ఈశ్వరుడు దయ మీ నెత్తి మీద, మీ శిరస్సు మీద ఉన్నట్టు గుర్తు. అంతేకాని మీ ఇంటికి వచ్చి మాట్లాడడం, మీ మనస్సులో మార్పు తీసుకొస్తాడు, నీ బుద్ధిలో మార్పు తీసుకొస్తాడు. నీతోటి మాట్లాడకుండా అది అక్షరమణమాలలో చెప్పారు కదా, కళ్ళు లేకుండా చూస్తాడు, చెవులు లేకుండా వింటాడు, చేతులు లేకుండా పని చేస్తాడు, కాళ్ళు లేకుండా నడుస్తాడు, వాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు ఏదైనా చూడాలంటే కళ్ళు అక్కర్లేదు, నడవాలంటే కాళ్ళు అక్కర్లేదు, చూడాలంటే కళ్ళు అక్కర్లేదు. కళ్ళు లేకుండా చూడగలడు, కాళ్ళు లేకుండా నడవగలడు. అంటే ఇంద్రియాలకి బుద్ధికి ఏదైతే గ్రహించడానికి అసాధ్యమో ఆ ధర్మాన్ని ఆచరించడం వల్ల అది గ్రహింపులోకి మీకు వస్తుంది. అది రాముల్లో ఉన్న విశేషం. అంచేత ఇక్కడ ఏమని చెప్పాడు విశ్వామిత్రుడు, ఏమని చెప్పాడు, నువ్వు విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించాలి రామ, నువ్వు డ్యూటీ, నువ్వు సోమర్థనం కంటే డ్యూటీ చేయటం మంచిది. కర్మ అసలు కర్మ విడిచిపెట్టిన వాడి కంటే తన డ్యూటీ తన చేయటం మంచిది. తన పొట్ట కోసం ఇతరుల మీద ఆధారపడకూడదు, దానివల్ల బానిసత్వం వస్తుంది, దానివల్ల బానిసత్వం వస్తుంది. తర్వాత రామకృష్ణ పరమహంస గారు చెప్పారు కదా, గుమ్మనూరులో చెప్పాం మనం, ఈ పెత్తనాలు అందరూ నేర్చుకుంటున్నారు కానీ పని చేయటం ఎవడో నేర్చుకోవటలేదు. అందరూ మింగేయటాలు నేర్చుకుంటున్నారు కానీ ఇవ్వటం ఎవడో నేర్చుకోవటలేదు. దొరికిందల్లా మింగేయటమే. ఇంకా అందరూ పెత్తందారులే, పని చేసేవాడు ఎవడో కనపడటలేదు. ఊళ్ళు వడ్డించోడు కనపట్టాలి, అలా వడ్డించండి ఇలా వడ్డించండి చెప్పేవాడే. పెళ్ళిళ్ళు కూడా పెత్తందారులు ఎక్కువ, పని చేసేవాడు సున్నా. మీరు పని చేయడం నేర్చుకోండి, పెత్తనాలు చేయడం కాదు. ఎంతో కొంత ఇవ్వటం నేర్చు, ఎవరైనా ఇచ్చినా అది మీరు మింగేస్తున్నారు కానీ ఇతరులతో కూడా మనం ఏదో సహాయం చేయాలనే బుద్ధి కూడా మీకు కలగటం లేదు. మీకు పుచ్చుకునే బుద్ధి ఉంది కానీ ఇచ్చే బుద్ధి లేదు. పెత్తనాలు చేసే అలవాటు ఉంది కానీ పని చేసే అలవాటు లేదు. మీరు ఆ బాగుపడి లక్షణాలు కూడా నేర్చుకోండి. ఎవరు? రామకృష్ణుడు. రామకృష్ణుడిని మీ హస్బెండ్ శరీరం ఎలా ఉంటుందంటే, రాముడు రామకృష్ణుడు ఏం చెప్పాడు? శారదామాత ఏం చెప్పింది? శారదామాత ఏం చెప్పిందంటే, పొదుక్కాడు పాలు ఎంత తెల్లగా ఉంటాయో మా హస్బెండ్ శరీరం కూడా అంత తెల్లగా ఉంటుంది. రాముడి శరీరం నల్లగా ఉంటుంది, మా హస్బెండ్ శరీరం తెల్లగా ఉంటుంది. రాముడి శరీరం నల్లగా ఉన్నా మనం చూసి కొలిది చూడాలంటుంది. ఒక వస్తువును చూసేటప్పుడు, కొన్ని వస్తువును చూసేటప్పుడు మనం ఎంచేపు చూసినా ముఖం అటు ఇటు తిప్పలేం. నిద్రస్తాం, నిద్ర ఆఫ్ చేసుకోవాలని పరిస్థితులేమో. రాముడి శరీరాన్ని చూస్తుంటే ఎలా ఉంటుంది? నల్లగా ఉన్నా అంటే అంత సౌందర్య రూపం, నలుపులో కూడా. కానీ ఇక్కడ శారదమ్మ ఆయన నలుపు కాదు, పాలు రంగు. ఏమి రంగు? మిల్క్ కలర్. మిల్క్ కలర్ మనస్సు ఎలా ఉంటుంది? స్వచ్ఛముగా ఉంటుంది కాబట్టి అది తెలుపు. శరీరం తెలుపు, మనస్సు తెలుపు, గుణం తెలుపు. అంటే మనస్సు ఎలా ఉంటుంది? స్వచ్ఛముగా ఉంటుంది. అంటే అది కపటం ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మనస్సు తెలుపు, గుణం తెలుపు. అంటే ఇప్పుడు సత్వగుణ ప్రధానుడు. ఏంటది సత్వగుణ ప్రధానుడు? మా ఆయనకి ఆత్మజ్ఞానం ఉందా లేదని మీరు అనుకోక్కర్లేదు. సత్వగుణం ఉన్నా ఎప్పుడైతే ఆయన ఆనందం వచ్చేస్తుంది. ఆయన సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఆత్మానందంలో ఉన్నా, వ్యవహారిక స్థితిలో సత్వగుణం ఉన్నప్పుడు ఆ సత్వగుణంలో నుంచి ఆనందం, ఆ సత్వగుణం నుంచి వచ్చే ఆనందాన్ని జుర్రుకోకుండా జాగ్రత్త అవస్థలో కూడా ఎప్పుడు లేడు వాడు రామకృష్ణుడు. ఇప్పుడు సమాధి స్థితిలో ఉన్నప్పుడు మీకు ఆత్మానందుతుంది. సమాధి స్థితిలో ఉండక్కలే, ఇప్పుడు వ్యవహారికంలో మీరు ఉన్నప్పుడు కూడా మీకు సత్వగుణం ఉంటే అది వచ్చే ఆనందం, సత్వగుణంలోంచి వచ్చే ఆనందం ముంచేస్తూ ఉంటుంది. అంచేది మా ఆయనకి ఎప్పుడో సమాధి స్థితిలో గంట రెండు గంటలు ఉంటే ఆత్మానందం అనిపిస్తుండొచ్చు. అది వదిలేని ఆత్మానందం, ముందు సత్వగుణంలోంచి వచ్చే ఆనందంలో డైలీ అనుదిన జీవితంలో ఉంటాడు వాడు రామకృష్ణుడు. ఏంటమ్మా శరీరం తెలుపు, శరీరం మనస్సు, మనస్సు ఎందుకు తెలుపు? కపటం లేదు. అంటే మనస్సు తెలుపు, ఇంకోటి ఏంటి? గుణం తెలుపు, సత్వగుణం. సత్వగుణం తెలుపు, రజోగుణం ఎరుపు, తమోగుణం నలుపు. అంచేత రాముడు రామకృష్ణుడు మనస్సు కూడా గుణం కూడా తెలుపు. ఇంకేదంటే సత్వ, అసలు మీకు సత్వగుణం ఒకటి బాగా అలవాటు చేస్తే ఈ ఆనందాన్ని భరించలేరు మీరు. ఆత్మానందం వదిలేయండి, బ్రహ్మానందం వదిలేయండి, అసలు సత్వగుణంలోంచి వచ్చే ఆనందమే మీరు భరించలేరు. ఈ అప్పుడు మీకు తెలుస్తుంది సత్వగుణంలోంచి వచ్చే ఆనందం భరించలేకపోతుంది, ఇంకా బ్రహ్మ ఆత్మానందం ఎలా ఉంటుందో అని. ఏదో సమాధి స్థితినే అదే అది అంటారు. ఆ సమాధి స్థితి అన్నమాట నిజమే. అంటే సమాధి స్థితిలో వాడు సత్యాన్ని ధరిస్తారు, సత్యం అనుభవంలో ఉంటుంది. సత్యం నిత్యముగానే ఉంటుంది, సుఖంగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది. అక్కడ ఏ ఆనందం పొందుతున్నాడు అది వదిలేయండి. మనకి మామూలు సత్వగుణంలో ఉంచి ఆయన సత్వగుణంలో ఉంచి ఆనందమే చాలు మనం అందుకుంటూ అంటుంది శారద. అంటే నువ్వు స్వార్థపరంగా కర్మలకి ప్రతి చిన్న విషయానికి, మీ ఇంటికి వస్తే నాకేం ఇస్తావు, మా ఇంటికి వస్తే నువ్వేం తెస్తావు, అని ప్రతి చిన్న విషయానికి మీరు స్వార్థపరంగా ఉంటే దేహానికి బంధించబడతారు, లోకానికి బంధించబడతారు, చావు పుట్టుకల ప్రవాహంలో కొట్టుకుపోతారు. దేహానికి అంటే దేహమునే బుద్ధి పెరిగిపోతుంది, తర్వాత లోకవాసన పెరిగిపోతుంది. ఏంటిది అంటే కేవలం 180 రూపాయలు స్వార్థపూరిత కర్మలు చేస్తుంటే, అంటే సెల్ఫ్ సెంటర్డ్ పని చేస్తుంటే దేహమునే బుద్ధి పెరిగిపోతుంది. నువ్వేది కాదు అది నువ్వనే బుద్ధి పెరిగిపోతుంది. తర్వాత లోకవాసన ఒకటి పెరుగుతుంది, లోకవాసన పెరుగుతుంది. తర్వాత మనం కూడా లౌకిక వ్యవహారాలు ఎక్కువ కలగ చేసుకుంటే లోకవాసన పెరిగిపోతుంది. ఇప్పుడు మనకి ఎంతవరకు ఇత మనకి ఎంతవరకు లోకంతో పని అంతవరకే, కానీ అతిగా ఉండకూడదు. అతిగా ఉంటే ఈ ఆధ్యాత్మికం సున్నా అయిపోతుంది. మనకి లోకంతో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి, కానీ అతిగా ఉండకూడదు. అతిగా ఉంటే లోకం చేత మనం బంధింపబడతాం. ఏంటి లోకం చేత మనం బంధింపబడతాం? భగవంతుని ఉద్దేశించి నువ్వు భగవంతుని స్మరించుకుంటూ మనస్సు భగవంతుని పాదాల దగ్గర ఉండాలి, చేతులు పనిచేస్తూ ఉండాలి. మనస్సు ఎక్కడ ఉండాలి? భగవంతుని పాదాల దగ్గర ఉండాలి, చేతులు పనిచేస్తూ ఉండాలి. తర్వాత నువ్వు అక్కడ నువ్వు పనిచేసేది ఎల్లయ్య పుల్లయ్యనే కాదు. ఎల్లయ్య అంటే భగవంతుడే ఆ రూపంలో ఉన్నాడు, ఆ శరీరంగా మేనిఫెస్ట్ అయ్యాడనే భావనతో ఎవరికైనా ఏదో చెయ్యాలి, కానీ అది ఎల్లమ్మ పుల్లమ్మ అనే భావంతో ఏ పని చేయకూడదు. అసలు ఈ ప్రపంచంలో చీకటి అంటే ఉంటే మనకు ఆత్మజ్ఞానం రాకుండా అడ్డుపడి బంధాలు ఏమనుంటే ఒకటి రూపమరుండదు రామం, ఇది తప్పించేమీ లేదు. మహాచీకటి, కటిక చీకటి, అమావాస్య, ఇట్ ఈస్ ది డార్కెస్ట్ నైట్. ఈ రూపబుద్ధి నామబుద్ధి మనిషిని బంధించేది, మనస్సుని అంతర్ముఖం కాకుండా చేసేది. రూపబుద్ధి నామబుద్ధి, ఈ రూపబుద్ధి నామబుద్ధి కటిక చీకటి అమావాస్య చీకటి మెరిగాక, ఈ రూపబుద్ధి నామబుద్ధి ఉన్నప్పుడు అసలు డార్క్నెస్లోంచి బయటికి రాలేడు, అసలు వెలుగు కళ్ళతో చూడలేడు. మానవుడు చేసేది ఏ పనైనా మామూలుగా మనం ఆలోచిస్తుంటే వాడు రూపబుద్ధి నామబుద్ధి పెంచుకుంటూ ఉంటాడు. మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి, ఇంటికండి. మీరు ఏదైనా పని చేస్తే మీకు ఒక పై కలపడిపోయిన లోపల రూపబుద్ధి అనే ఉంటుంది, నామబుద్ధి అని ఉంటుంది. ఆ పని అది ప్రేరణ చేసి దైవం కాదు మిమ్మల్ని ప్రేరణ చేసేది. ఈ రూపబుద్ధి నామబుద్ధి ఉన్నంతకాలం ఎవరికైనా సరే ఆత్మజ్ఞానం కలగదు. ఎంతటి వాడైనా దేవతలైనా సరే వాడికి ఆత్మజ్ఞానం కలగదు. ఇంతకంటే కటిక చీకటి ఎక్కడ కనపడదు అసలు. ఒకవేళ మీరు మంచి పనులు చేసినా దాని ప్రేరణ, దాని వెనకాల మీకు ప్రేరణ ఉండేది ధర్మం కాదు. మీకు ధర్మాన్ని ఆచరించడం కోసం మీరు చేస్తున్నామని అనుకుంటారు. మీరు అనుకునేది ఒకటి జరిగేది ఒకటి. మీ రూపబుద్ధి నామబుద్ధి ఆ పని చెయ్యాలని మీకు బుద్ధికి ప్రేరణ కలుగుతుంది. కానీ దైవం మటుకు కాదు, ఈశ్వరుడు మటుకు కాదు, మానవ జాతి మీద ప్రేమ అంత మటుకు అంతకంటే కాదు. రాముని లవర్ ఆఫ్ హ్యూమానిటీ అంటాడు. మానవ జాతిని హృదయపూర్వకంగా ప్రేమించిన వాడు, రాక్షసుల చేత కూడా గౌరవం అందుకున్నవాడు, దేవతల చేత మనుషుల చేత కాదు, రాక్షసుల చేత కూడా ఒకడు గౌరవం అందుకున్నవాడు. నేను మాయలేడి వేషం అయ్యకపోతే నీ చేతిలో చచ్చిపోతాను. మాయలేడి వేషం ఇస్తే ధర్మస్వరూపుడు రాముని చేతిలో చచ్చిపోయి నాకు చావు ఎలాగే చావాలి. నాకు చావు చచ్చిపోయే రోజులు దగ్గరికి వచ్చేసింది. నాకు చచ్చిపోతే నీ చేతిలో చచ్చిపోతాయి. ఎళ్ళనంటే నువ్వు చంపేస్తావు, వెళితే వాడు చంపేస్తాడు. నేను మాయలేడి వేషం అయ్యానంటే నువ్వు చంపేస్తావు. స్వయంగా జ్ఞానమా అవటాన్ని చంపేస్తాడు వాడు. రాక్షసుడు కదాడు, చంపేస్తాడు. వెళితే ఆడు చంపేస్తాడు, ఎవడో రాముడు చంపేస్తాడు. ఓ రావణాసురుడా, నీ చేతిలో చచ్చిపోవడం కంటే ఒక సత్పురుషుడి చేతిలో చనిపోవడం మంచిది కదా అంటాడు. మారీచుడు ఏం జ్ఞానం చెప్తాడన్నాడు. ఓ రావణాసురుడు, నాకు చాలా ఎలాగ తప్పదు. రాక్షసుల్లా నీ చేతిలో చనిపోవడం కంటే ధర్మస్వరూపుడు అయింది రాముడి చేతిలో చనిపోవడం మంచిది కదా అని చేత నేను మాయలేడి వేషం ధరిస్తాను అంటాడు. వాడు మారి ఇచ్చడు. ఇవన్నీ రాక్షసుడు చెప్పిన మాటలు. ఇక్కడ మన ఏదో సందర్భంలో నీ విద్యుక్త కర్మ చెయ్యి అని విశ్వామిత్రుడు రాముడు బోధించిన సందర్భంలో ఈ శ్లోకం సమానంగా ఉందని తీశాం. ఇక్కడ ఇక్కడ తీసినప్పుడు ఆ శ్రీ విశ్వామిత్రుడు యజ్ఞ సంరక్షణార్థం అక్కడ యుద్ధాలు వీళ్ళిద్దరూ వచ్చిన రాక్షసులను సంహరించాడు రామలక్ష్మణుడు. అందులో తాటకైన ఒక అమ్మాయి వచ్చింది, అది రాక్షసే. అప్పుడు రాముడు అంటాడు, పురుషుల్ని చంపొచ్చు కానీ ఆడవాళ్ళని నాకు చేస్తే చంపడానికి నాకు ఇష్టం లేదు అంటాడు. ఇప్పుడు పురుషుల్ని చంపొచ్చు విశ్వామిత్ర, నీకు నేను చెప్పదగిన వాడిని కాదు, నువ్వు చాలా పెద్దవాడు, బ్రహ్మర్షి నువ్వు, మహర్షి కాదు బ్రహ్మర్షి నువ్వు, ఆడవాళ్ళని కూడా చంపించేలాగా ఆడవాళ్ళని నా చేతితో చంపరం అంటాడు. ఎవరు రాముడు అంటే, అంటే తాటకేదో రాక్షసుది, అది చాలా చెడ్డ కార్యాలు చేస్తుంది, చెడ్డ పనులు, ఎవరు ఏదో మంచి పని చేసుకుంటే తెలియదు చెడగొట్టేస్తుంది, మరి దాన్ని కూడా నువ్వు చంపాలని చెప్తాడు విశ్వామిత్రుడు. మరి నా చేతులతో స్త్రీలు ఎలా చంపుతానంటాడు. ఇదే మీరు గ్రహించాలి, అది స్త్రీ అని పురుషుడని కాదు, అది అక్కడ స్త్రీ అని. నువ్వు ధర్మ సంస్థార్థం భూమి మీదకి వచ్చావు, నువ్వు దేని సాధించి నువ్వు దేన్ని స్థాపించడానికి వచ్చావు, ధర్మాన్ని స్థాపించడానికి వచ్చావు, రాక్షస సంహారం కోసం ఈ భూమి మీదకి వచ్చావు. అంతేకాదు మానవ జాతికి ఆదర్శంగా ఉండటానికి కూడా ఈ భూమి మీదకి వచ్చావు నువ్వు. రాముడికి ముందు పూర్వం, రాముడు 7 అవతారం, రాముడికి పూర్వ అవతారాలు కూడా ఉన్నాయి. అక్కడ ధర్మాన్ని ఆచరణ రాక్షస సంహారం చేశారు కానీ ధర్మాన్ని ఆచరించలేదు. ఈ అవతారంలో రాక్షస సంహారాన్ని కాకుండా ధర్మాన్ని కూడా ఆచరించి చూపించాడు. ఇది అక్కడ నువ్వు ధర్మాన్ని స్థాపించడానికి వచ్చావు, అది స్త్రీ అనే పురుషుడనే కాదు. కర్మ చేసేటప్పుడు ఎంతో కొంత దోషం ఉంటుంది. ఇప్పుడు అంతేందుకు మనం నడిచేస్తాం, మన కాళ్ళ కింద పడి నీకు జంతువులు చచ్చిపోతాయి, చీమలు చచ్చిపోతాయి కదా. కర్మ చేసేటప్పుడు ఎంతో కొంత దోషం లేకుండా కర్మ ఉండదు. ఇప్పుడు మనం పొయ్యి ఏదో అంటించుకుంటాం, పోతే ఆ పొయ్యిలో ఏదైనా ఉంటే అన్నీ చచ్చిపోతాయి కదా అన్ని. అంటే కర్మ చేసేటప్పుడు ఎంతో కొంత ఉంటుంది. నువ్వు డ్యూటీ నువ్వు చెయ్యాలి, నీ డ్యూటీ నువ్వు చేసేటప్పుడు జాగ్రత్త కదనండి, నీ డ్యూటీ నువ్వు చేసేటప్పుడు ఆడదాన్ని చంపడం అశుభకర్మ కింద అనిపిస్తుంది, అశుభకర్మ నీకు అనిపిస్తుంది. నీ డ్యూటీ నువ్వు చేయవలసి వచ్చినప్పుడు, నీ ధర్మంను నిర్వర్తించవలసి వచ్చినప్పుడు అది అది అశుభకర్మ కిందకి నీకు కనిపించినది చేయవలసిందే రామ నువ్వు అని అంటాడు. అది అయితే నీ డ్యూటీ, అది తాటక మీద నీకు వ్యక్తిగతమైన కోపం లేదు, వ్యక్తిగతమైన ఇదేమి లేదు, ఏమీ లేదు కదా. అంచేది నీ డ్యూటీ చెయ్యం. ఆ డ్యూటీ చేసేటప్పుడు నీకు ఇష్టం లేని పనులు కూడా చేయవలసి వస్తుంది. డ్యూటీ చేసినప్పుడు ఇందులో వ్యక్తిగత విషయాలు కాదు, అంచేది నీకేమీ దోషం రాదు. నీకు ఎందుకు దోషం రాదు? నువ్వు ఏదో శత్రుత్వంతో మీద తాటకను చంపడం లేదు, కర్తృత్వంతో చంపడం లేదు, నీ ధర్మాన్ని నువ్వు ఆచరించడానికి చంపుతున్నావు కాబట్టి నీకేమీ దోషం రాదు. అహిత కర్మైనా అది శుభకర్మ కాకపోయినా నీకేమీ దోషం రాదు రామ, తాటకను చంపను విశ్వామిత్రుడు చెప్తాడు. ఇదే భగవద్గీతలో వస్తుంది. వాడు నా తాతగారు, ఎవరు భీష్ముడు నా తాతగారు, ద్రోణాచార్యుడు నా గురువు, మిగతా వాళ్ళందరూ మా బంధువులు, అక్కడ వీళ్ళందరినీ ఎలా చంపడం అని అంటాడు కదా. అప్పుడు నువ్వు కర్తృత్వం లేకుండా 3 లోకాలను సంహరించడా నీకు పాపము లేదు అర్జున. నువ్వు రాగద్వేషములు పెట్టుకోకుండా, ఏ పని చేసినా నీకు దోషం రాదు. అది పైకి నీకు నిషిద్ధ కర్మ కింద కనిపించినా నీకు మటుకి 3 లోకాలను సంహారం చేసిన అహంకారం లేకుండా, కర్తృత్వం లేకుండా నీకు దోషం అంటుకోదు. ఇందులో స్వార్థం కోసం నువ్వు చేయటం లేదు. అంటే రాముడు అక్కడ ఏ పని చేసినా ధర్మం కోసం చేశాడు కానీ తన ప్రయోజనం కోసం ఏమీ చేయలేదు. తన అంచేత నువ్వు లవర్ ఆఫ్ హ్యూమానిటీ, మానవ జాతిని ప్రేమించిన వాడు హృదయపూర్వకంగా. రాక్షస సంహారం కూడా రాక్షసును చంపడం కోసం చంపలేదు. మానవ జాతిని మానవ జాతి మీద ఉండే ప్రేమకులది, సామాన్య మానవులు ఉండే మీద ప్రేమకులది రాక్షస సంహారం చేశాడు వాడు రాముడు. ఒకసారి అరణ్యవాసం చేసేటప్పుడు సీత అంటుంది అరణ్యవాసుని రాముడి చోటి మంద కూడా తప్పు ఉందని చెబుతుంది. దయచేవాళ్ళు తప్పుల గురించి చెప్పేప్పుడు మన తప్పులు కూడా మనం తెలుసుకోవాలి కదా, మంద కూడా తప్పుంది. వాళ్ళు వాళ్ళు ఎవరు రాక్షసులు మన జోలికి రావటం లేదు పాపం, వాళ్ళు దూరం దూరంగా ఉంటున్నారు, వాళ్ళు దూరం దూరంగానే ఉంటున్నారు రాక్షసులు. వాళ్ళు ఎవరినో మునుల్ని తపస్సు చేసుకునే వాళ్ళని యజ్ఞయాగాలు చేసుకునే వాళ్ళని బాధపడుతున్నారు. అందుకని డైరెక్ట్గా వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టడం లేదు కదా, వాళ్ళు డైరెక్ట్గా వచ్చి వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టడం లేదు. ఎవరినో ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళు రాక్షసులు అయి ఉండొచ్చు, మన జోలికి మనకి రావటం లేదు అని చేత వాళ్ళ జోలికి మనం వెళ్ళటం కూడా మందే తప్పని సీత చెబుతుంది. అవి తోచింది చెప్పింది ఎవరితోటి, రాముడితో. వాళ్ళు ఎవరినో కొట్టుకు తింటున్నారు, వాళ్ళు ఎవరినో కొట్టుకు తింటున్నారు, మన జోలికి రావటం లేదు, మనల్ని బాధ పెట్టడం లేదు. ఎవరినో కొట్టుకు తింటంటే నీకు నాకు ఎందుకు అంటుంది సీత, అది లాజిక్. అంటే అప్పుడు రాముడు ఏమంటాడంటే, నువ్వు చెప్పేది బాగానే ఉంది మరి, అయితే భూమి మీద మనం ఎందుకు వచ్చినట్టు, భూమి మీద కేవలం తినటానికి బట్టలు కట్టుకోవడానికి తినటానికి వచ్చాము భూమి మీదకి, అంటే ఇతరులకి ఇతరులను బాధ పెడతానంటే మనకెందుకని నువ్వు అంటున్నావు, అర్థం అర్థం. మీరు రాముడి దాకా వెళ్ళకండి. ఎవడైనా ఒక మనిషి భయపడిపోతున్నాడు అనుకోండి, ఎవడైనా దుష్టులు వాడిని భయపెట్టేస్తున్నారు అనుకోండి, మీరు వెళ్ళి నేను ఉన్నాను, నీ తరఫున నేను ఉన్నాను, నీకు నేను అభయమిస్తున్నాను, నువ్వు ఎవరికి భయపడకు, నువ్వెవరికి నువ్వు వెళ్ళి ఎవరికి, నీది ధర్మంగానే నీ ప్రవర్తన ఉంది, ఎవడు వచ్చి నిన్ను బాధ పెడుతున్నారు, నీకు రక్షణ నేను. ఇప్పుడు గ్రామాల్లో అటువంటి అలా చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు, నువ్వు భయపడకు, నీ ప్రాణాన్ని నా ప్రాణంగా చూసుకుంటాను, ఎవరో నిన్ను హింస పెడుతున్నారు, ఎవడైనా వాళ్ళు ఎంత బలవంతులని నేను నేను కాపాడుతానని చెప్పేవాళ్ళు ఇప్పుడు కూడా గ్రామాల్లో అటువంటి పెద్ద మనుషులు ఉన్నారు. మా జిన్నూరులో లక్ష్మీనరసరాజు గారు అలా ఉండేవారు. ఆయన ఎవరైనా పలానవాడు నన్ను బాధ పెట్టేస్తున్నాడండి, నా పొరపాటు ఏమి జరిగిన సంగతి ఇదేనని స్వయంగా వెళ్ళి చెబితే నీ ప్రాణానికి నా ప్రాణం ఇస్తాను ఆయన అక్కడ నిలుచుకున్నాడు. అక్కడ ఎక్కడో చచ్చిపోయేబోదు నీ తోట దగ్గర చచ్చిపోతానన్నవాడు. మామూలు మనుషుల్లో కూడా అలా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇక్కడ రాముడు చెప్పాడు, ఇక్కడ ఏమని చెప్పాడు, ఇక్కడ రాముడు ఏమని చెప్పాడు, ఎవరినో చంపేస్తున్నారు మనకెందుకంటే వాళ్ళని రక్షించడానికే కదా మనం భూమి మీదకి వస్తే, దుష్ట సంహారం కోసం, శిష్య రక్షణ కోసం భూమి మీదకి వచ్చామంటే మన మనకెందుకు, మనం పట్టేదో మనం పోషించుకుందామని సరిపోతుంటే మనం భూమి మీదకి వచ్చిన ప్రయోజనం ఏంటి. రాముడే కాదు, అటువంటి మన రాముడు లాంటి మనుషులు ఇప్పుడు కూడా అక్కడక్కడ ఉన్నారు. వాళ్ళకేమీ స్వార్థం లేకపోయినా నీకు నేను అభయం ఇస్తానని చెబుతారు. తర్వాత ఇంకోటి, కొంతమందికి భయం వేస్తే మంచివాళ్ళు కూడా, కొంతమందికి భయం వేస్తే ధర్మాన్ని వదిలేస్తారు. రాముడికి ఎంత భయం కలిగినా ఎన్నడూ ధర్మాన్ని ఆచరించడం విడిచిపెట్టలేదు. నువ్వు పైకి మగవాడి కింద కనిపిస్తున్నావు, సీత ఏముంది రాముడిని, నువ్వు పైకి మగవాడి కింద కనిపిస్తున్నావు, నీకు పురుషుల లక్షణాలు ఏమి లేవు, ఉన్నాయన్నీ స్త్రీ లక్షణాలే అని కోపం వచ్చి ఎందుకందంటే అరణ్యవాసాలకు తీసుకెళ్ళాలని చెప్పాడు. అప్పుడు అప్పుడు కూడా ఆయన ఉద్రేకపడలేదు, అప్పుడు కూడా ఉద్రేకపడలేదు, అప్పుడు కూడా రియాక్షన్ లేదు ఆయనకు. ఈశ్వరుడు పలికిస్తున్నాడు, పలికేది సీతైనా, పలికించిన వాడు రామభద్రుడు. కైకి మీద కూడా కొంచెం కూడా ద్వేషబుద్ధి కలగలేదు. ఇది కైకి మీద రాముడికి కొంచెం కూడా ద్వేషబుద్ధి కలగలేదు. కలగపోవడానికి కారణం ఏంటంటే, ఇదంతా లీల, ఇదంతా మాయ. రామకృష్ణ పరమహంస భాషలో చెప్పాలంటే ఇదంతా మాయ, లీల. శంకరాచార్యులు వారి భాషలో చెప్పాలంటే ఇదంతా మాయ. అంటే రాముడి భాషలో చెప్పాలంటే ఈ దేహం ప్రారంభాన్ని బట్టి నడుస్తుంది, ఈ యుద్ధాలు ఈ పుణ్యపాపాలనే, దేహమే ఒక అబద్ధం, దేహమే ఒక అబద్ధం, మనం పడే లాభ నష్టాలు వస్తున్నాయి కదా మనకి, అవి కూడా అబద్ధాలే. ఈ అబద్ధానికి అబద్ధం జోడవుతున్నాయి. ఏది, దేహమే ఒక అబద్ధం, దేహమే ఒక అబద్ధం. ఆ దేహానికి ఏదో లాభము నష్టమో ఏదో ఒకటి వస్తూ ఉంటుంది, అదే ఒక అబద్ధం. అంటే ప్రారంభం కూడా అబద్ధమే. దేహం ఎంత అబద్ధమో ప్రారంభం కూడా, నీ దేహానికి వచ్చే ప్రారంభం కూడా అదే అంతే అబద్ధం. కానీ నువ్వు దేహం నిజమనుకున్నప్పుడు ప్రారంభం కూడా నిజమనుకుని దుఃఖపడుతున్నావు. అప్పుడు డ్యూటీ చెయ్యి. అప్పుడు తాటకుని అప్పటి వరకు రాముడు చెప్పే వరకు, విశ్వామిత్రుడు వివరంగా చెప్పే వరకు, అంటే మన పని మనం చేసుకునేప్పుడు మహారాజు పరిపాలన ఒక జడ్జి ఉన్నాడు, ఒకసారి ఒకడు గురుశిక్ష వేస్తాడు, అలాగని జడ్జికి పాపం రాదు, అది డ్యూటీ చెయ్యాలి. అదే రాముడికి బోధించాడు ఎవడికి, విశ్వామిత్రుడు. నువ్వు తాటకుని నీ డ్యూటీ అది, నువ్వేం కోపం మీద తాటకను చంపడం, నీ స్వార్థం కోసం తాటకను చంపడం డ్యూటీ. అప్పుడు కానీ తాటకను సంపరించలేదు. యజ్ఞం పూర్తయిన తర్వాత అప్పుడు మిథిలానగరం అక్కడికి తీసుకెళ్తారు. అక్కడికి రాముడు అతి బలవాను, కానీ క్వైట్గా ఉంటాడు, కాల్గా కూల్గా ఉంటాడు, కామ్గా ఉంటాడు. తన ఔన్నత్యం మాట ద్వారా కానీ ఆత్మస్థితి ద్వారా కానీ ఎక్కడా వెళ్ళడం అవనివ్వడం. కోతులతో స్నేహం చేసి నీ వల్ల నేను జయించాలని చెప్తాడు వాడు రాముడు. అప్పుడు మిథిలానగరం జనక మహారాజు భగవద్గీతలో మనుషులు పేర్లు ఎవరి పేరు ఎక్కలేదు, కృష్ణుడు ఎవరి పేరు ఎక్కలేదు, రాముడు మహంగాడు జనక మహారాజు పేరు ఒక్కడ పేరు చెప్తాడు. వాడు మహాజ్ఞానం చెప్పాడు. లోకంలో అనేక మంది జ్ఞానులు ఉన్నాయి, జనక మహారాజు పేరు తప్పించి భగవద్గీతలో ఒక్క పేరు ఎస్తా ఎక్కడ ప్రస్తావించాలి. అయితేదంటే జనక మహారాజు కర్మయోగి, ఇంద్రియాలన్నీ కర్మలో నిరంతరము ఫ్యాన్ తిరిగినట్టు ఇంద్రియాలన్నీ కర్మరంగంలో తిరుగుతున్నప్పటికీ అతని స్వరూపాన్ని అతను మర్చిపోలేదు జనకుడు. అంచేత జనకుడు మహాజ్ఞాని. శరీరం కర్మరంగంలో ఉంది, తన మనస్సు తన స్వరూపంలో విడిచిపెట్టలేదు, ఆ స్వరూపంలో ఆనందం అనుభవంలో ఉంది. దేహం ప్రారంభం ప్రకారం నడిచిపోతుంది, దేహంతో తాదాత్మ్యం లేదు జనక మహారాజుకి. ఆయన స్వరూప ఆనందంలో ఎప్పుడు విడిపోలేదు. అయితే జనకుడు ఒకడు మహాజ్ఞాని అని గీతలో ఒక జనకుడి పేరు మాత్రమే భగవంతుడు నోటంటా చెప్పాడు రాముడు మామంగారు. రఘువంశానికి రత్నం అని రాశాడు వాల్మీకి రాముని. వాడు ఏ వంశం వాడు? రఘువంశం వాడు. మనం చంద్రవంశం అంది. ఈ ప్రాంతంలో ఉన్న రాజులు సౌత్ ఇండియాలో రాజులందరూ చంద్రవంశం. రాముడు ఉత్తరప్రదేశ్ రాజులు కదా, వాళ్ళు అది వాళ్ళు సూర్యవంశం. వాళ్ళది సూర్యమానం, మనది చంద్రమానం. చంద్రమానం ప్రకారం ముహూర్తాలు పెడతారు మన ప్రాంతంలో. ఆడు వాల్మీకి రాశాడు రఘువంశానికి రత్నం లాంటి వాడు అన్నాడు. ఎవరు? వాల్మీకి రాశాడు. కానీ కాళిదాసు రాముడి పేరు వదిలేసి పాడేశాడు రఘువంశ చరిత్ర. రాముడి పేరు రాయలేదు, రాముడి తండ్రి పేరు రాయలేదు, రాముడి తాతగారు ముత్తాతగారుతో రఘువంశం ఆపు చేసేసాడు. వాల్మీకి రఘువంశానికి రత్నం అని చెప్పినా, ఒకే బాణం, ఒకే మాట, ఒకే పత్ని అని వాల్మీకి ఎంత వర్ణించినప్పటికీ ఎవరి గురించి? రాముడి గురించి. వాడు దేవుడైనప్పటికీ, మనం గుళ్ళి కట్టి ఆరాధిస్తున్నప్పటికీ, వాడి పూర్వీకులు వాడు సరిపోడు అన్నాడు ఎవడు? కాళిదాస్. రాముడి తండ్రికి రఘువంశం రాముడి తండ్రిని వదిలేశాడు, తాతగారిని కూడా వదిలేశాడు, ముత్తాతగారితో ఆప్ చేశాడు రఘువంశం. మరి వాల్మీకి అంత వైభవంగా వర్ణించాడు, ఒకే బాణం, ఒకే మాట, ఒకే పత్ని. మాట అంటే మాటే, ఇంకా దస్తావేజులు అక్కర్లేదు దానికి. రావణాసుడి తమ్ముడు విభీషణుడు వచ్చి వాడు రాక్షసుడు అయినప్పటికీ రాముని శరణాగతి కోరితే రాముడు రావణాసుని తర్వాత లంకారాజ్యానికి ఇచ్చేస్తానంటాడు. ఆ లంకారాజ్యం అసలు కుబేరుడు రావణాసుడి కదా, కుబేరుడిది పాపం. ఆ కుబేరుని ఓడించి చిలగొట్టాడు, ఆడు చదివేసి రావణాసుడు లాక్కున్నాడు లంకారాజ్యం. లంకకి అధిపతి కుబేరుడు, ఆడిది కాదు ఎవడది, వీడిది కాదు రావణాసుడిది కాదు. ఆ కుబేరుని చిదగొట్టి బయటికి గెంటేసి రావణాసుడు లంకకు అధిపతి అయిపోయాడు. పాప కుబేరుడికి పైసలు ఉన్నాయి కానీ బలం లేదు, డబ్బుకి గట్టి ఉండదు. ఈ విభీషణుడు శరణాగతి కోరితే అదే అప్పుడు అన్నాడు, రావణాసుడు అనంతరం లంకారాజ్యం నీకు ఇచ్చేస్తాడు. అప్పుడు సలహాదారులు ఉంటారు, ప్రతి రాజుకి సలహాదారులు ఉంటారు, అని అనే మాట తప్పని చెప్పారు వాడు. ఇప్పుడు రావణాసుడు జీవించున్నాడు, మన సీతమ్మ తల్లిని తీసుకొచ్చి మనకి ఇచ్చేస్తే లంకారాజ్యం వాడికి ఇవ్వాలి. అప్పుడు ఆడి మాట తప్పడం రాముడికి ఒక పేరు ఉంది. మరి రావణాసుడు చేసిన తప్పు సవరించుకుని సీతమ్మ మనకి ఇచ్చేస్తే రావణాసుడితో మనం యుద్ధం చేయకూడదు. రావణాసుడు రాజ్యం రావణాసుడికి ఇచ్చాడు, పశ్చాత్తాపడ్డాడు కాబట్టి. అప్పుడు ఏ రాజ్యం చర్చిస్తావు, ఈ విషయానికి నేను లంకారాజ్యం ఇచ్చేస్తానంటున్నావు, అలా తొందరపాటు మాటల పనికి రావని మంత్రులు సలహా చెప్తారు. ఎవరికి? రాముడికి. ఇప్పుడు కూడా మాట తప్పే విషయం లేదు. ఒకవేళ రావణాసుడికే కనుక మంచి బుద్ధి కలిగితే ఇప్పుడు కూడా మాట తప్పే సమస్య లేదు. మనకు వారసత్వంగా అయోధ్య ఇచ్చే అయోధ్య వస్తుంది, అయోధ్య రాజ్యాన్ని విభీషణుడికి ఇచ్చేస్తాం వాడు చేసిన శరణాగతి కనుక్కోవాలని. వాడు రాముడు. రాముడు రావణాసురుడు యుద్ధంలో రావణాసురుడు కొడుకు ఒక మాయబాణం వేశాడు, దాని మీద లక్ష్మణుడు మూర్చపోయాడు. ఇంద్రజిత్ రావణాసురుడు కొడుకు యుద్ధం, ఇంద్రజిత్ వాడు కూడా పెద్ద వీరుడాడు. వాడు లక్ష్మణుడి శరీరం మీద వేస్తే లక్ష్మణుడి శరీరానికి మత్తు వచ్చి పడిపోయాడు. పడిపోతే వాడు చనిపోయినంత పని అయింది. ఎవరు? లక్ష్మణుడు పోతే అప్పుడు కళ్ళంపట నీళ్లు పెట్టుకుంటాడు రాముడు. సీత లాంటి భార్య దొరకు వచ్చింది కానీ లక్ష్మణ్ లాంటి తమ్ముడు దొరుకుతాడా? సీత లాంటి భార్య దొరకవచ్చు కానీ లక్ష్మణ్ లాంటి సోదరుడు నాకు దొరకడు. అప్పుడే మీరు ఆ కథంతా నేను చెప్పను. అప్పుడే హనుమంతుడు హిమాలయ పర్వతాలకు వెళ్ళి ఔషధ కొండ ఎత్తుకొచ్చినట్టు హనుమంతుడు ఫోటోలు వేస్తారు చూడండి. అది తీసుకొచ్చినట్టు దాని ఆ మూలికల ద్వారా వైద్యం చేసి లక్ష్మణుడు జీవించినట్టు చేసినట్టు కథ ఉందారా? మళ్ళీ రామాయణం జోలికి వెళ్ళాము. అప్పుడు ఈ మాట అంటాడు ఏమిటి, సీత లాంటి భార్య దొరకొచ్చు కానీ లక్ష్మణుడు లాంటి సోదరుడు దొరకడు. మిథిలా నగరం వెళ్ళాక అక్కడ శివధనస్సు ఉంటుంది. శివధనస్సు నేను ఎత్తుతానని అనలేదు రాముడు, కామగా ఉన్నాడు. విశ్వామిత్రుడితో జనక మహారాజు చెప్పాడు ఏమంటే, శివధనస్సు ఎవరైతే విరిచారో వాడికి మా అమ్మాయి మా సీతమ్మనిచ్చి పెళ్లి చేస్తానని చేస్తే అప్పుడు కూడా నేను ఆ శివధనస్సు ఎత్తుతానని రాముడు చెప్పలేదు. ఎంత బుద్ధిమంతుడు, ఎంత కళ్యాణ స్వరూపుడు, ఎన్ని కళ్యాణ గుణాలను చెప్పి కామగా కూర్చున్నాడు. గురువైనటువంటి విశ్వామిత్రుడు ఆ శివధనస్సు ఎత్తు అని చెప్పే వరకు ఆయన కామగా కూర్చున్నాడు. శివధనస్సు అలా ముట్టుకున్నప్పుడు విరిగిపోయింది అది. ఇదివరకు మహారాజులు ఎత్తే శివధనస్సు ఎత్తి ఆ శివధనస్సు మీద పడితే అక్కడి నుంచి బయటికి రావడానికి వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు. చాలామంది సాధన చేస్తే ప్రాణాలతో బయటకు వచ్చారు. శివధనస్సు బాగా పైకి ఎత్తకుండానే తిరిగిపోయింది. రాముడు ఎవరు? ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి. అయితే వాడు సీతమ్మనిచ్చి నీకు పెళ్లి చేస్తానంటున్నాడు. వాళ్ళ అమ్మాయిని ఇచ్చి విశ్వామిత్రుడా, విశ్వామిత్రుడు అంటాడు, ఆ సీతమ్మను పెళ్లి చేసుకోవడం పూర్వం మహారాజులు చాలా ప్రయత్నం చేసి పెళ్లి చేశారు సీతమ్మను పెళ్లి చేసుకోవడం కోసం. అంచేది నీకు సీతమ్మనిచ్చి పెళ్లి చేస్తానంటున్నాడు, నీకు ఇష్టమేనా అని అడుగుతాడు. ఇక్కడ రాముడు, రాముడు మా తండ్రి గారికి ఇష్టమైతే నాకు ఇష్టమే అన్నాడు. ఇది రాముడు యొక్క బదులు. నాకు సీతమ్మ ఇష్టమని చెప్పలేదు రాముడు. నా తండ్రి గారు వచ్చి చూసుకోవాలి ఇక్కడికి వచ్చి. సీతమ్మ బాగానే ఉంటుంది, నువ్వు పెళ్లి చేసుకోమంటే నేను చేసుకుంటాను, కానీ ఇక నాకు సీతమ్మ అంటే ఇష్టమా? ఇష్టం లేదు. మా తండ్రి గారు చెబితే చేసుకుంటాను, లేకపోతే లేదన్నాడు. లవ్ మ్యారేజ్ అసలు లేనే లేదు వాడు రాముడు. ఈ లవ్ మ్యారేజ్ నిలబడిలే చచ్చిలేదని లేదు. ఇవన్నీ నిలబడి చెక్కట్లు ఏంటండి? ఇక్కడ ఉంది రాముడు వైభవం. ఇప్పుడు విశ్వామిత్రి వాడిని రెచ్చగొట్టాడండి. ఏమండి రాముడిని ఏం ఎమోషన్ పొందలేదు. ఏమండి ఇప్పుడు అమ్మాయిని నాకు ఇచ్చి మీరు పెళ్లి చేస్తారు చేసుకోమని మీరు నన్ను చెబుతున్నారు. అయోధ్య నుంచి మా తండ్రి గారు రావాలి. ఈ సీతమ్మ నాకు నచ్చింది అబ్బాయి, నువ్వు చేసుకోమని చెబితే మా తండ్రి గారు చెబితే నేను చేసుకుంటా కనుక నా అంతటి నేను సీతమ్మన పెళ్లి చేసుకోనని చెప్పాడు వాడు రాముడు. అదేం లవ్ మ్యారేజ్ ఏం కాదు. వీరత్వం చూపించాడు కాబట్టి నేను చేసుకుంటాను కూడా అనలేదు. పెద్దల అంగీకారం అయితే నాకు అభ్యంతరం లేదు. పెద్దల అంగీకారం కాకపోతే నేను గొప్పవాడిని ఇక్కడ సాధించిన అంటే శివధనస్సు విరిచాడు కాబట్టి నీకు చేస్తానన్నాడు, లేకపోతే నీకు చేయడన్నాడు విశ్వామిత్రుడు. అని ఆ విషయం గురించి కూడా నేను ఏదో గొప్ప ఘనకార్యం చేశాను కాబట్టి ఆ కార్యం అందుకు కూడా నేను పెళ్లి చేసుకోను సీతమ్మను. మా తండ్రి గారి అమ్మాయిని చూసి నచ్చి నువ్వు చేసుకోరా బాబు అని చెబితే చేసుకుంటాను, కానీ నేను ఇక్కడ ఏదో ఘనకార్యం చేశాను కాబట్టి మా తండ్రి గారు అనుమతి లేకుండా నేను పెళ్లి చేసుకున్నాను వాడు రాముడు. ఒక్క వాక్యంతో రాముడు వైభవం జరుగుతుంది. భగవద్గీతలో ఈ శతప్రజ్ఞ లక్షణాలనే జితేంద్రుడనే ఇంద్రియాలను జయించిన వాడని భగవద్గీతలో చాలా శ్లోకాల్లో వర్ణించారు. రాముడు జితేంద్రుడు కాదు, అతీంద్రియుడు. అసలు రాముడికి ఇంద్రియ జితేంద్రుడు అంటే ఏంటి? ఇంద్రియాలు ఉన్నాయని తెలుస్తూ ఉంటాయి, ఇంద్రియాలకి చాపర్లు ఉండదు, ఆడు జితేంద్రుడు. రాముడు జితేంద్రుడు కాదు, అతీంద్రుడు. వాడికి ఇంద్రియాలు, అసలు నాకు ఇంద్రియాలు ఉన్నాయని నాకు శరీరం ఉందని కూడా తెలియని వాడు రాముడు, అతీంద్రుడు. వాడు ఇంద్రియాలు ఉన్నాయని తెలిసిన వాడు వాటిని అదుపులో పెట్టుకుంటాడు, నియమించుకుంటాడు, వాడు జితేంద్రుడు. గీతలో చెప్పింది, గీతలో చెప్పిన జితేంద్రుడు కాదు రాముడు అంటే అతీంద్రుడు. అసలు ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియాలు ఉన్నా లేనివాడితో సమానం. ఎవడు రాముడు? వాడు రాముడు. రాముడు ఈయన్ని రెచ్చగొడతాడు. ఎవడన్నా విశ్వామిత్రుడు పూర్వం అనేక మంది మహారాజులు ఈ సీతమ్మను చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఫెయిల్ అయిపోయారు. అటువంటి అమ్మాయి మనకు దొరుకుతుందని అప్పుడు కూడా నేను చేసేసుకుంటానని రాముడు అనలేదు. వాడు రాముడు. అది లవ్ మ్యారేజ్ ఏం కాదు. అంచేది మా కలెక్టర్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు తర్వాత కడప జిల్లాలో చాలా కాలం కలెక్టర్ చేశారు. ఆయన కలిసి చాలా మీటింగ్లో మాట్లాడారు నరసాపురం తాలూకాలు. ఆయన మొట్టమొదటి చెప్పి వాక్యం ఏంటంటే, చదువుకునే పిల్లలతోటి మీరు ఏగల జోలికి, దోమల జోలికి, ప్రేమల జోలికి వెళ్ళకండి. రాజశేఖర రెడ్డికి బాగా ఇష్టడు ఆయన. అన్నాళ్ళు ముఖ్యమంత్రి చేశాడు, అన్నాళ్ళు ఆయన కడప జిల్లాలో పెట్టేసుకున్నాడు. పై ఆయన చౌదరి రెడ్డి కాదు, చౌదరి. ఈయన కులం, ఆయన కులం. అంటే ఏదైనా ఫోన్ చేసి చెప్తే ఏమంటే మనకి మీరు చేయమంటే చేస్తాను, మనకు చాలా చెడ్డ వచ్చేస్తుందంటే కృష్ణబాబు ఆయన పేరు కృష్ణబాబు మానే అనేవాడు. ఈ రాజశేఖర రెడ్డి ఏదైనా ఫోన్ చేసి చెబితే ఏమంటే మీరు పై అధికారం నేను చెయ్యాలి, మరి మనకు చేస్తే చేయమంటే చేస్తాను, మన గవర్నమెంట్కి మీకు చెడ్డ వచ్చేస్తుంది, గవర్నమెంట్కి చెడ్డ వచ్చేస్తుంది, మనకు చెడ్డ వచ్చే పనులు చేస్తా అంటే, అయితే కృష్ణబాబు అక్కడ ఉన్న గొడవలు నాకు సరిగ్గా తెలియదు, నీకు చెయ్యాలి, లేకపోతే మానేయమనేవాడు. అంటే కృష్ణబాబు మనకు నమ్మకస్తులని ఆయనకు ఒక విశ్వాసం ఏర్పడింది. ఎవరికి? రాజశేఖర రెడ్డికి. ఆయన అన్నాళ్ళు ముఖ్యమంత్రి ఉంటే అన్నాళ్ళు కడప జిల్లా మార్చలేదు. కృష్ణారెడ్డి గారు కృష్ణబాబు పేరు, ఆయన పేరు మాకు నరసాపురం సబ్ కలెక్టర్ చేశారు అప్పటి నుంచి మాకు స్నేహం. తర్వాత విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ చేసినప్పుడు నాకు కౌరమ్మించాడు. ఆయన ఈ సముద్రం ఒడ్డిన అదే కృష్ణవాడు కొంత స్థలం ఇచ్చాను, జీన్ గారికి కొంత స్థలం ఇచ్చాను, మీకు కూడా కొంత స్థలం ఇస్తాను, వచ్చేయండి జిన్నూరు నుంచి అని ఫ్రీయే. అప్పుడు నేను ఫోన్లోనే చెప్పేశాను, నేను రానండి. ఎందుకు రానంటే తీరా మీ దగ్గర స్థలం పుచ్చుకుంటే కాంట్రాక్ట్ రాయించుకుంటారు వాళ్ళు, గవర్నమెంట్ ఏమైనా 5 సంవత్సరాల లోపల అక్కడ ఆశ్రమం కట్టాలని. మరి మనం వెళ్ళి అరుణా విశాఖపట్నంలో కూర్చుంటే అరుణాచలం కానీ మీరు మాకు స్థలం ఊరికే ఇస్తానంటున్నారు, బాగానే ఉంది అక్కడ, మీరు కట్టాలి కదా ఏదని. ఆ పైగా అందులో కాంట్రాక్ట్లు ఏమని రాసుకుంటారంటే, మేము స్థలం ఇచ్చిన డేట్ 5 సంవత్సరాల లోపల మీరు అక్కడ ఆశ్రమం నిర్మించాలని రాసుకుంటారు. వాళ్ళంటే వాళ్ళు ఏదో దేశం మీద తిరుగుతున్నారని వాళ్ళు, అరే కృష్ణ వాళ్ళని ఆ జీజన్ గారు వాళ్ళు, మీరు ఇస్తానంటే నేను వద్దనకూడదు, అయినా మాకు వద్దు, మీరు ఇస్తానంటే నేను వద్దని నా నోటంట అనకూడదు, మేము పుచ్చుకుని ఏం చేస్తామండి, మేము 5 సంవత్సరాల లోపల అక్కడ కట్టి విశాఖపట్నం ఉండి ఉద్దేశం ఎలా లేదా మాకు వద్దని చెప్పాను, మీరు ఎవరికి ఇచ్చేసుకోండి అని చెప్పాను. పాపం ఎంతో ప్రేమగా కౌరవించారు, మీకు స్థలం ఇస్తాను పూజ చేసుకున్నాను. అయితే షరతోటి పెడతారు 5 సంవత్సరాల లోపల అక్కడ ఆశ్రమం కట్టాలని. చంద్రబాబు నాడే భయస్థుడు, మనకు ముఖ్యమంత్రిగా 9 ఏళ్ళు చేశాడు కదా, చాలా భయస్థుడు. ఎప్పుడైనా నరసాపురాన్ని ఫోన్ చేశాడు కృష్ణబాబుకి, ఏం నా పాలకులు ఏదో గొడవ జరిగిపోయింది అంటే ఏంటంటే, ఏం చెప్పాడు ఇదేంటంటే, మీరు ఎక్కడో ముఖ్యమంత్రి చేస్తున్నారు, అది పాలకులో గొడవ జరిగితే మేము చూసుకుంటాం కదా, మాకు గవర్నమెంట్ తరఫున కదా ఇక్కడ మేము చేస్తాం కదా, మంచి వచ్చినా చెడ్డ వచ్చినా ఇక్కడ ఏదైనా చిన్న గొడవ జరిగితే, ఏదైనా కలెక్టర్ గారికి వస్తుంది కానీ చెడ్డ మీకు వచ్చేది కదా, పాలకులు ఏదో గొడవ జరిగిపోయింది అని హైదరాబాద్లో కూర్చుని అంత అలా అంత భయపడిపోతానని మీరు ముఖ్యమంత్రి ఎలా చేస్తారని కూడా. ఇప్పుడు దేశం ఏదో దేశంలో ఏదో మూలన ఏదో జరుగుతూ ఉంటుంది కదండి, ఇది దేశంలో ఏదో మూలన ఏదో జరుగుతూ ఉంటుంది, పాలకుల్లో అలా జరిగిపోయిందండి, భీమవరం అలా జరిగిపోయిందంటే అది ఏదో జరుగుతూ ఉంటుంది, ఏదో గొడవలు వస్తూ ఉంటాయి 10 మంది ఉన్న చోట, ప్రతిదానికి ఏదైనా తగినంత గొడవ వస్తే మీకు మేము ఫోన్ చేసి చెబుతాం, ఇక్కడ పేపర్లు చదివి మాకు ఫోన్లు చేయొద్దని చెప్పాడు కృష్ణబాబు. పేపర్లు చదివి రేడియోలు విని ఆ రేడియో వేడి ఏదో చెబుతూ ఉంటారు, అదే టీవీలో ఏదో చెబుతాడు, పేపర్లో ఏదో రాస్తూ ఉంటారు, ఆ పేపర్లో పేపర్లో వార్తలు చదివి మాకు ఎప్పుడు ఫోన్ చేయొద్దని చెప్పాడు కృష్ణబాబు. ఏదైనా తగినంత పని ఉంటే మేమే ఫోన్ చేస్తాం, అంత భయపడిపోడు ముఖ్యమంత్రి పదవి ఏంటని. అంటే ఇప్పుడు మనం ఎందుకు చెబుతున్నాం, ఎప్పుడు ఎంత భయం వేసినా రాముడి ధర్మాన్ని ఆచరించడం విడిచిపెట్టలేదు, ఎంత భయం కలిగిన తన ప్రాణానికి భంగం కలిగినా కూడా అతని ధర్మాన్ని ఆచరించడం మానలేదు రాముడు, వాడు రాముడు. రాముడి శరీరం ధర్మం యొక్క విగ్రహం అన్నాడు మారీచుడు. రాముడి శరీరం అంటే ధర్మమే అలా విగ్రహం కింద తయారైంది, రాముడు విగ్రహం రూపం, రాముడు శరీర రూపం ధరించింది, విగ్రహ రూపం ధరించిందని. రామ కళ్యాణం అయింది, రామ కళ్యాణం అయిన తర్వాత అతనికి కౌశల్యం మీద ఎంత ప్రేమ ఉందో, కౌశల్యం మీద ఎంత ఆప్యాయం ఉందో, సుమిత్ర మీద కూడా అంతే ఉంది, తర్వాత కైకి మీద కూడా అంతే ఉంది, అరణ్యానికి పొమ్మన్నప్పుడు కూడా మందర మీద కానీ, ఈ మందర కైకిలే ఈయన అరణ్యవాసాన్ని పడడం కారణం, మందర మీద కానీ కైకి మీద కానీ ఎంత కించిత్ కూడా అసూయబుద్ధి కలగలేదు. ఏం చేత కలగలేదు, దేర్ ఇస్ ఎ హయ్యర్ పవర్, దేర్ ఇస్ ఈశ్వర. ఈ ప్రపంచాన్ని పరిపాలించడానికి ఒక మాత్ర శక్తి ఒకటి ఉంది, ఈ ప్రపంచానికి జడ వస్తు, ఈ ప్రపంచానికి ఒక రూలర్ ఉన్నాడు. మన దేశానికి పార్లమెంట్ ఎలా ఉందో అలా ఈ ప్రపంచానికి ఒక రూలర్ ఉన్నాడు, పరిపాలన చేసేవాడు ఉన్నాడు. దెర్ ఇజ్ ఈశ్వర, దెర్ ఇజ్ హయ్యర్ పవర్. ఆ హయ్యర్ పవరే దోళనే, మనిషి దోళన తోలికెళ్ళేవాడు దోళను ఎలా తోలికెళ్తాడు, అలాగే మానవ జాతి అంతా కూడా శరీరం యొక్క కర్మను అనుసరించి వాడి వల్లకాళ్ళలోకి వెళ్ళి ఆ శరీరాన్ని కప్పెట్టేసే వరకు ఈశ్వరుడు ఆ దేహం యొక్క కర్మను అనుసరించి, ఆ దేహం యొక్క కర్మను అనుసరించి ఆ జీవుని ఆడిస్తూ ఉంటాడు. అది కైక తప్పు కాదు, మందర తప్పు కాదు, నేను అరణ్యవాసం చేయవలసి ఉంది, అది ఈశ్వరుడి నిర్ణయం. అంచేత మందరికి కైకి ఆ బుద్ధి కలిగింది. మరి ఆ చెడ్డ బుద్ధి ఎందుకు కలిగింది వాళ్ళకి, ఇది డిస్కషన్ చూడండి, ఇక్కడున్న అందాలు చూడండి, మరి కైకి నిన్నటి వరకు మొన్నటి వరకు నిన్ను బాగా ప్రేమించింది కదా, కౌశల్య కంటే నిన్ను ఎక్కువ కైకి ప్రేమించింది కదా, ఇలా సడన్గా ఎందుకు ఈ చెడ్డ బుద్ధి కలిగింది అనేటువంటి చర్చ రావచ్చు. మీరు ఎవరైనా చెడ్డ పనులు చేయొచ్చు. ఆ చెడ్డ పనులు చేసినప్పుడు కూడా మీకు ఆ తలంపు కలిగినప్పుడు, ప్రేరణ కలిగినప్పుడు చెడ్డ పనులు చేస్తారు, కానీ ప్రేరణ లేకుండా చేయరు. చెడ్డ పని చెయ్యాలని మీకు ఆ తలంపు వచ్చినప్పుడు ఆ చెడ్డ పనులు చేస్తారు, కానీ లేకపోతే మీరు చెడ్డ పని చేయరు. మీకు అర్థమవుతుందా? కైక ప్రారంభంలో, మందగ ప్రారంభంలో ఏదో అగౌరవం భరించవలసి ఉంది కాబట్టి ఈశ్వరుడు యొక్క లోపల ఈశ్వరుడు యొక్క ప్రేరణ అనుసరించి అది చెడ్డ పని కింద లోకానికి కనిపిస్తున్నప్పటికీ అక్కడ కూడా నడిపించిన వాడు ఈశ్వరుడు అన్నాడు రాముడు, వాడు దేవుడు. మీరు సబ్జెక్ట్ మీరు ఎంతవరకు ఫాలో అవుతున్నారో నాకు అర్థం అవటాలండి. నిన్నటి వరకు కైకి మనల్ని ప్రేమించింది, వేళ ఇంటికి వెళ్ళిపోమంది. వాళ్ళకి అది చెడ్డ పనే, అది చెడ్డ పనే. కానీ వాళ్ళ ప్రారంభంలో కొంత అపకీర్తి అనుభవించవలసి ఉందండి. వాళ్ళు ఎవరి ప్రారంభంలో? కైకి యొక్క ప్రారంభంలో. బాగా జాగ్రత్తగా వినండి, ఫాలో అవ్వండి సబ్జెక్టు. అపకీర్తి ఫాలో అసలు ప్రారంభం అలా దుర్మార్గులు ఏం కాదు. అంతకుముందు రాముడిని ముద్దు పెట్టుకున్న వాళ్ళే వాళ్ళు, కానీ రాముడిని ఒళ్ళో కూర్చోబెట్టుకున్న వాళ్ళే. కానీ ఇక్కడ ఈ చెడ్డ బుద్ధి ఎందుకు కలిగిందంటే మందర యొక్క ప్రారంభంలో, కైక యొక్క ప్రారంభంలో వాళ్ళకి ఆ ప్రారంభంలో అగౌరవం వచ్చే యోగం ఉంది వాళ్ళకి. ఎవరికి? వాళ్ళకి అగౌరవం వచ్చే యోగం ఉంది కాబట్టి రాముడిని అరణ్యవాసానికి పంపించారని అగౌరవం వాళ్ళకి భరించే వాళ్ళకి అగౌరవం భరించే యోగం ఉంది కాబట్టి, అవమానాలను భరించే యోగం ఉంది కాబట్టి ఆ చెడ్డ బుద్ధి కలగజేసిన కొడు ఈశ్వరుడే కదా. ఎవరు చెప్పారు? రాముడు చెప్పాడు. ఇంకా నీకేం కావాలి? రాముడు ఈశ్వరుడు సార్, ఇప్పుడు దైవం సార్, ఇప్పుడు నీకేం చెప్పమంటారు రాముడు? ఇంకా నీకు వివరాలు ఏం కావాలి? అంటే వాళ్ళు ప్రారంభంలో అగౌరవం పొందవలసి ఉంది. గౌరవం వస్తూ ఉంటుంది మనిషికి, అగౌరవం వస్తూ ఉంటుంది. వాళ్ళ ప్రారంభంలో అగౌరవం ఉంది కాబట్టి వాళ్ళకి చెడ్డ బుద్ధి కలిగింది. వాళ్ళ ప్రారంభంలో అగౌరవం పడే యోగం లేకపోతే భగవంతుడు కూడా వాళ్ళకి చెడ్డ బుద్ధి కలగనివ్వడం. వాళ్ళకి భగవంతుడికి చెడ్డ బుద్ధి ఎందుకు క్రియేట్ చేశాడంటే వాళ్ళ ప్రారంభంలో అగౌరవం భరించవలసి ఉంది, చెడ్డవాడు అనే పేరు తెచ్చుకోవలసి ఉంది కాబట్టి. అది కూడా ఈశ్వరుడు ప్రేరణ బట్టే జరిగింది. కానీ దేని హయ్యర్ పవర్ జరిగింది ఈశ్వర అప్పుడు కూడా, అది కూడా ఈశ్వరుడు ప్రేరణ బట్టే జరిగింది. కానీ ఇందులో కైకి మీద కానీ, మందర మీద కానీ, వ్యక్తిగతంగా నేనేం ఉద్రేకపడటం లేదు. నేను నాకేం ఎమోషన్ గురించి ఏం చేత అండర్స్టాండింగ్ కదా, అదేంటది అండర్స్టాండింగ్. వాళ్ళ ప్రారంభంలో అగౌరవం అయ్యవలసి ఉంది కాబట్టి ఆ బుద్ధి అక్కడ భగవంతుడు కలగజేశాడు. మీకు ఎవరికైనా మంచి బుద్ధి వస్తా అంటే మీకు తెలివితేటలు కాదు, అది భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం. అది మీకు ఎప్పుడైనా మంచి పనులు చేయాలని మంచి బుద్ధి కలుగుతాయంటే, మీరు ఎదుట మనిషిని ప్రేమించే బుద్ధి మీకు కలుగుతాయంటే అది భగవంతుడు ఇచ్చినటువంటి వరమే. కానీ మీకు తెలివితేటలు మటు కాదు. ఇది ఇక్కడ మీరు గ్రహించవచ్చు. అది శుభమైన అంతే, అశుభమైన అంతే. అంచేది భగవద్గీత ఏం చెప్పాడంటే భక్తుడు శుభానికి అశుభానికి అతీతంగా ఉంటాడు. రాముడు లక్షణాలు మీకు కావాలంటే 12 అధ్యాయంలో ఉన్నాయి. 12 అధ్యాయంలో రాముడు 12 అధ్యాయం మీరు 8వ శ్లోకం వరకు, 9వ 8వ శ్లోకం వరకు మీరు చివర అంటే పొట్టి అధ్యాయం అది, దాని పేరు భక్తి యోగం. ఆ భక్తి యోగంలో మీరు భక్తి యోగం చదువుతుంటే చివరి 12 శ్లోకాలు చదువుతుంటే అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమ నిరహంకార సమ దుఃఖ సుఖక్షమి సంతుష్ట సగతం యోగి యథాత్మ దృఢనిశ్చయ మయర్పిత మనోబుద్ధికి యో మద్భక్తస్థమే ప్రియ. ఇవన్నీ కూడా ఎవరి యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చ యహ హర్ష ఆమర్ష భయోద్వేగై ముక్తో యస్తచరమే ప్రియ యహ సహ చ మే ప్రియ. ఇక్కడ ఇవన్నీ కూడా యో నగురుషతి నా ద్వేష్టి నా శోచతి నా కాంక్షతి శుభ అశుభ పరీక్షాగి భక్తిమాన్ యస్తమే ప్రియ. ఇవన్నీ ఎవరు ఇవన్నీ రాముడి సమశ్చిత్తేవ మిత్రోచిత మానవ మానయో శ్రీకృష్ణ సుఖదుఃఖేషు సమస్తాంగ వివర్జిత అనపేక్ష సుచిర్దక్ష ఉదాసీన గత వ్యద సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సహ నే ప్రియ. ఇవన్నీ రాముడి లక్షణాలు. చివరి భక్తి యోగంలో రాముడు ఎటువంటి వాడో మీకు అర్థమవ్వాలంటే భక్తి యోగంలో చివరి 12 శ్లోకాలు మీరు చదివితే అన్ని రాముడు కొన్ని గుణాలే కృష్ణుడు చెప్పాడు. రాముడు ఆచరించి చూపిందే కృష్ణుడు నోటితోడు చెప్పాడు. రాముడు ఏదైతే ఆచరించి చూపాడో అది కృష్ణుడు నోటితో చెప్పాడు. అనపేక్ష అపేక్ష అంటే ఎలా తెలియనివాడు. తర్వాత మీరు కూడా రాముడు దేనికి ఎదురు చూడక, మీ పని మీరు చేసుకొని దేనికోసం ఎదురు చూడకండి. మీ ప్రారంభాన్ని బట్టి వచ్చేది వస్తుంది. మీ ప్రారంభంలో ఉన్నది పోదు లేనిది అంటుకోదు. మీ ప్రారంభంలో ఉన్నది పోదు లేనిది వచ్చి అంటుకోదు, ఉన్నది పోదు. మీ ప్రారంభంలో ఏదన్నా రావాల్సి ఉంది అనుకోండి వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. అది లేనిది వచ్చి మీకు అంటుకోదు, ఉన్నది పోదు లేనిది అంటుకోదు. ఇది ఈ ప్రారంభం ప్రకారం ఇక్కడ ఏం చెబుతున్నా అనపేక్ష. రాముడు అంటే ఇక్కడ అపేక్ష ఎలా ఉంటుందో తెలియని వాడు భక్తుడి లక్షణం. అంటే మీరు భక్తి గుణాలు సంపాదిస్తే మీరు కూడా రాముడితో సమానం అవుతారని చెప్పటం. అంటే మానవుడు దేవుడు అవుతాడు. అప్పుడు ఏమవుతాడు మానవుడు? మానవుడు రాక్షసులు అవ్వకూడదు. మానవుడు దేవుడు అవ్వటానికి రామాయణం రాశాడు వాల్మీకి మహర్షి. అనపేక్ష ఎక్కడ అపేక్ష తగదు. తర్వాత చాలామంది మేము ధ్యానం చేస్తున్నాడు మా మనసును నిలబట్టడం లేదు అంటారు. ఎక్కడైతే మీకు మమకారం అసలు 1% కూడా మీ మమకారం లేకపోతే మనసుని బయటికి పొమ్మన్నా పోదు. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు ఎక్కడే అటాచ్మెంట్ లేదనుకోండి, మీకు ఎక్కడా మమకారం లేదనుకోండి, మనస్సును చెలించమని అడుగుతారనుకోండి, అది చెలించదు. బయటికి నువ్వు బయటికి పో అని మనస్సును అడిగినది బయటకు పోదు. అది అంత మీకు ఎక్కడైతే మమకారం ఉంది వెళ్ళి అక్కడ మనస్సు వాళ్తుంది. కానీ మమకారం లేకపోతే మనస్సు అంతర్ముఖంగా ఉంటుంది, కానీ బాహ్యముఖం అవ్వదు. అయితే మమకారం గురించి భగవద్గీతలో రెచ్చిపోయి చెప్పాడు, మీరు ఏదైనా పాపం చేస్తే మీరు కాదు కారణం మమకారం వల్లే చేస్తారని. ఈ రోజున మన భారతదేశంలో కొంతమంది ముఖ్యమంత్రికి పెళ్లి లేవు, గుజరాత్ ముఖ్యమంత్రికి పెళ్లి లేదు, బీహార్ ముఖ్యమంత్రికి పెళ్లి ఉంది, కానీ పెళ్లి అవనవడంతో సమానంగా ఉంటాడు. ఒరిస్సా ముఖ్యమంత్రికి పెళ్లి లేదు, మరో 60 మంది పెళ్ళిళ్ళు కాని ముఖ్యమంత్రులు ఉన్నారు. వాళ్ళు ఒక్క తప్పు చేయలేదు పరిపాలనలో. మేము ఎవరి కోసం సార్? మాకు పెళ్లి లేదు, సంసారం లేదు. మేము డబ్బు ప్రజలను అన్యాయం చేసి ప్రజలను కొట్టుకు తిని లంచాలు పుచ్చుకుని ఎవరి కోసం మేము సంపాదించాడు గుజరాత్ ముఖ్యమంత్రి? మాకు సంసారం లేదు, పెళ్లి లేదు, పేరెంట్ లేదు. ఈ సంపాదించుకుని డబ్బు ఏం చేసుకుంటాం, ఎవరికి ఇస్తాం? ప్రజలను మోసం చేసి ఈ డబ్బు సంపాదించుకుని ఏం చేస్తాం, ఎవరికి ఇస్తాం అంటే బ్రహ్మచారులుగా ఉన్న ముఖ్యమంత్రులు ఇంతవరకు ఎవడు ఏ బ్రహ్మచారి ముఖ్యమంత్రి తప్పు చేయలేదు. బీహార్ ముఖ్యమంత్రికి పెళ్ళి ఉంది, కానీ ఆయన కూడా చిన్న తప్పు చేయలేదు. ఒరిస్సా ముఖ్యమంత్రి బ్రహ్మచారి, తప్పు ఎందుకు చేయాలంటాడు? తప్పు చేయకపోవడా ఎందుకు చేయాలి? నేను ఎవరికి ఇస్తాను? ఏదో మిమ్మల్ని కొట్టుకు తిని 10 రూపాయలు సంపాదించినా ఎవరికి ఇస్తాను నేను? నాకు సంసారం లేని వాడిని ఎందుకు తప్పు చేయాలి? పరిపాలన ఎందుకు తప్పు చేయాలి? గవర్నమెంట్ డబ్బు అంటే ఎవరి డబ్బు? మీ ప్రజలు కూడా అమాయకులే. మంత్రులు తింటే గవర్నమెంట్ డబ్బు తింటున్నారు, మన డబ్బు తింటారు కానీ మీరు అనుకుంటారు. మీరు శుద్ధ అమాయకులు, 1 అమాయకులు అంటున్నాడు ఒరిస్సా ముఖ్యమంత్రి. మీరు ప్రజలంటే శుద్ధ అమాయకులు. వీళ్ళు మీరు బిఏ చదివిన అమాయకులే, బీఎస్సీ చదివిన అమాయకులే. మంత్రులు గవర్నమెంట్ డబ్బు తింటున్నారు, మనకి ఎందుకని మీరు అనుకుంటున్నారు. గవర్నమెంట్ డబ్బు అంతా ప్రజల డబ్బు అని కూడా మీకు తెలియదు. అంత మూర్ఖత్వంలో ఉన్నారు జనం. మంత్రులు తింటే ప్రభుత్వం డబ్బు తింటున్నారు, మన డబ్బు తింటారు కానీ మీరు అనుకుంటున్నారు. ప్రభుత్వం డబ్బు ఎవరిది? ప్రజల డబ్బు. ప్రజలు ట్యాక్సులు కడితే ప్రభుత్వానికి డబ్బు వస్తుంది. అసలు మేము తినేసి డబ్బు అంతా మీ డబ్బు అనే మీకు తెలియటం లేదు. ఇంకా మీ ప్రజాస్వామ్యం ఏమిటారు? గుజరాత్ ముఖ్యమంత్రి అన్నాడు, ఇప్పుడు ఈ దేశం బాగుపడాలంటే గుజరాత్ ముఖ్యమంత్రిని ప్రధానమంత్రి చేస్తే 6 నెలల్లో బాగు చేసేస్తాడు. 6 నెలలు చాలా వాడికి. ఎక్కడిదక్కడ నీట్గా పెట్టేస్తాడు, ఎక్కడ ఏ వస్తువు ఉండాలి అక్కడ పెట్టేస్తాడు. కొంతమంది కొబ్బరిని చూసారు రోజుకో గదిలో పెట్టుకుని ఎదుక్కుంటూ ఉంటారు. అలా కాదు, ఏ వస్తువు ఏడ ఏ వస్తువు ఎక్కడ పెట్టారు రేపు కూడా అది అక్కడే ఉండాలి. రోజుకో చోట పెట్టేసి ఇంట్లోనే వెతుక్కుంటూ ఉంటాడు, ఎక్కడ పెట్టాను ఎక్కడ పెట్టాను. గుజరాత్ ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని చేస్తే ఏ వస్తువుని ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టేస్తాడు. ఏ మనిషికి ఏ పదవాలో ఇచ్చేస్తే ఆడికి మొగమాటం లేదు, మొండోడాడు. అదే బెంగాల్ ముఖ్యమంత్రి ఉంది, అది ఏదో తిడతాం కోపం వచ్చినప్పుడు ఆడే తిడతాం కానీ దానికి పెళ్లి పేరంటాం లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి అవుతాడు మమతా బెనర్జీ, దానికి పెళ్లి తిడతాం, నోరు మంచిది కాదు, తిడతాం కానీ దానికి డబ్బులు అక్కర్లేదు. దానికి తినేవాళ్ళు ఎవరు లేరు, పెళ్ళే లేదు దానికి, ఇంకా తినేవాళ్ళు ఎవరు, తల్లి ఉంది, అది ఎప్పుడు మంచం పట్టుకుంటుంది, మజ్జిగనం కూడా దానికి సరిగ్గా అరగదు, దానికోసం ఇంకేం సంపాదిస్తుంది, అది ఇక్కడ సంవత్సరం కంటే బతకదు ఆ తల్లి, ఆ తల్లి కోసం ఇదేం సంపాదిస్తుంది, దానికి పెళ్ళి పేరంట లేదు. కానీ ఒకటి తేడా, నోరు మంచిది కాదు. అంచేది ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడంటే, నీకు అసలు మమకారం లేనప్పుడు నువ్వు తప్పు చేయవలసిన పని లేదు, ప్రపంచంలో ఎవడు తప్పు చేసినా మమకారం కోసమే చేస్తాడు. నీకు మమకారమే లేనప్పుడు అసలు నువ్వు తప్పు చేయవలసిన పనే ఉంది అసలు నీకు. నువ్వు చేతిలో ఉన్న పని శ్రద్ధగా చెయ్యి, భక్తిగా చెయ్యి, కానీ ఆ ఫలితం నీకు ఎలా ఉంటుందని నీకు అనుకూలంగా ఉండొచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చు, ఏది కూడా ఎక్స్పెక్టేషన్ పనికి రాదు. ఎక్స్పెక్టేషన్ ఉన్నవాడికి డిసప్పాయింట్మెంట్ వస్తుంది, కానీ ఎక్స్పెక్టేషన్ లేని వాడికి డిసప్పాయింట్మెంట్ లేదు. అపేక్ష లేకుండా పనిచేయి, అంటే నీ కోటాకు వచ్చేది వస్తుంది రానిది రాదు. రాదని చెప్పడం లేదు ఇక్కడ భగవంతుడు, వచ్చేది వస్తుంది రానిది రాదు. అపేక్ష లేకుండా పనిచేయి, శుచిగా ఉండు. నీ శరీరం శుచిగా ఉండాలి, నీ మనసు శుచిగా ఉండాలి, లోపల శుచి బయట శుచి. కొండ లోపల శుచిగా ఉండాలి, బయట శుచిగా ఉండాలి. శుచి ఉండాలి అంటే శుభ్రత ఉండాలి. ఏంటది శుభ్రత ఉండాలి అంటే, దేవుడి తర్వాత ఏది గొప్పది ఈ ప్రపంచం అంటే శుభ్రత. మన దేశంలో భారతదేశంలో ఏది లేదంటే శుభ్రత. శుభ్రత అనే దానికి మన ఇండియాలో అర్థం లేదు. ఒక ఇల్లు శుభ్రంగా ఉండదు, రోడ్డు శుభ్రంగా ఉండదు, గ్రామం శుభ్రంగా ఉండదు, ఎక్కడ చూసినా బహిరంగ మల విసర్జన. గాంధీ గారు బతికుండగా ఇండియా అంటే లిటరం దొడ్డని రాశాడు రచయిత. ఇండియాని వెళ్ళి చూడక్కర్లేదు, మన ఇంగ్లాండ్లో ఉన్న టాయిలెట్ ఎలా ఉంటుంది, ఇండియా అంత ఎలా ఉందని రాసి గాంధీ గారు చాలా కోపం వచ్చింది. మీరు చూడండి, ఏ గ్రామంలోకి వెళ్ళినా ఏ రోడ్డు పక్కన బహిరంగ మల విసర్జన, అది పనికిరాదు అంటాడు ఇక్కడ భగవంతుడు. శుచి ఉండాలి. ఏంటి శుచి? దేవుడి తర్వాత దేవుడితో సమానమైన ప్రాముఖ్యత శుచికి ఉండాలి. కొంతమంది ఇల్లు చాలా శుచిగా ఉంటుంది, గ్లాస్ ఎక్కడ ఉండాలో, కంచం ఎక్కడ ఉండాలో, ఏది ఎక్కడ ఉండాలో, అన్ని శుచిగా ఉంటుంది. ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటుంది. చాలామంది ఇల్లు పిచ్చోళ్ళ బుర్రల కింద ఉంటాయి. ఆ ఇల్లు చూస్తే ఇల్లాల విషయం తెలిసిపోతుందని సామెత ఉంది కదా. ఇక శుభ్రత ఉండదు, ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అది అక్కడ ఉండదు. రోజు వెతుక్కోవడం పని. అంతే భగవంతుడు ఏం చెబుతున్నాడంటే, లోపల శుచి ఉండాలి, బయట శుచి ఉండాలి. అంటే నీ శరీరాన్ని ఎంత శుచిగా ఉంచుకుంటావో నీ మనస్సు కూడా అంత శుచిగా ఉంటావు. నీ మనస్సు నీ శరీరాన్ని ఎంత శుచిగా ఉంటావో నీ మనస్సును కూడా అంతే శుచిగా ఉండాలి. రాముడు మీరు వెళ్ళి కాశీ వెళ్ళిన వాళ్ళు మీరు వెళ్ళి చూసి వచ్చారు కదా మందాకిని నది. ఆ మందాకిని నదిలో నీళ్ళు స్వచ్ఛంగా ఉండి ఆ రోజుల్లో, ఎప్పుడు రాముడిది త్రేతాయుగం, ఈ వేసవకాలం కూడా నీళ్లు ప్రవహించి మందాకిని నది. ఆ మందాకిని నది చూసి నీళ్ళు ఇంత స్వచ్ఛముగా ఉన్నాయంటుంది సీతమ్మ. ఆ నదిలో రోజుకు 3 సార్లు స్నానం చేసేవాడు రాముడు. అంటే నీళ్ళు అంత శుభ్రంగా ఉండి ఆ నీళ్లు చూస్తే స్నానం చేయాలనిపించింది. ఒకసారి సీతమ్మ ఉంది, ఈ నదిలో నీళ్ళేంటి ఇంత స్వచ్ఛముగా ఉన్నాయి, నిర్మలంగా ఉన్నాయి, తేటగా ఉన్నాయి, మనం రూపాయి బిళ్ళ కింద పడవలసినా కనిపించేలా ఉంది, ఎంత స్వచ్ఛముగా ఉన్నాయంటే సీతమ్మ రాముడిని అడిగితే రాముడు అన్నాడు, ఈ నర్మదా అదే మా మందాకిని నదిలో నీళ్ళు ఎంత స్వచ్ఛముగా ఉన్నాయంటే సత్పురుషుడు హృదయం లేకుండా ఎలా ఉందమ్మా? సత్పురుషుడు హృదయం ఎలా ఉంటుందో ఈ మందాకిని దగ్గర నీళ్లు కూడా అలాగ ఉన్నాయి. సీతమ్మ తల్లి, ఈ సత్పురుషుడు హృదయంలో, సత్పురుషుడు హృదయం ఎంత నిర్మలంగా ఉంటుందో, ఎంత స్వచ్ఛముగా ఉంటుందో ఈ మందాకిని నదిలో. మీరు కాశీ వెళ్ళిన వాళ్ళు కొంతమంది చూసి వచ్చారు, అది పంచవటి. మీరు ప్రయాణాలు చేయలేక వెళ్ళటం లేదు. కాశీ వెళ్ళిన వాళ్ళు కొంతమంది పంచవటి చూసి వచ్చారు. తర్వాత కాశీకి ఆ పంచవటికి మధ్యన ఇది ఉందనుకుంటారు, సీతమ్మ భూప్రవేశం చేయటం మధ్యన. ఇక్కడ మనకు అదంతా వద్దు. ఇక్కడ సత్పురుషుడు హృదయం ఎలా ఉంటుందో, ఎంత నిర్మలంగా ఉంటుందో, ఎంత నిశ్చితంగా ఉంటుందో, ఈ నీళ్లు కూడా అంతే నిర్మలంగా ఉన్నాయి. ఏ నీళ్లు? మందాకిని నదిలో నీళ్లు. అంటేగా శుచి ఉండాలి, అంటే లోపల శుచి ఉండాలి, బయట శుచి ఉండాలి. తర్వాత మీరు అమాయకత్వంగా ఉండకూడదు, దక్షతగా ఉండాలి వ్యవహారాల్లో. కొంతమందికి అలా వ్యవహార జ్ఞానం ఉండదు. వ్యవహార జ్ఞానం ఉన్న వాళ్ళు మనం ఏదైనా సలహా అడిగితే బాగా చెప్తారు. అంటే వాళ్ళు వ్యవహారం ఎలా పరిష్కరించాలో కొంతమందికి అలా తెలివితేటలు ఉంటాయి. వాడు దక్షుడు అంటారు. ఏమంటారు? దక్షుడు అంటే ఎంత కష్టమైన సమస్యనే పరిష్కారం చేసేస్తారు వాళ్ళు. పేచీలు వచ్చినా పేచీలు ఎలా పరిష్కారం చేయాలో కూడా ఉంటుంది. ఆ పని ఎఫిషియెంట్గా చేస్తారు. ఆ చేసే పని ఎలా చేస్తారు? ఎఫిషియెంట్గా చేయాలి. మనిషికి ప్రొఫిషియన్సీ సరిపోదు, ఎఫిషియన్సీ ఉండాలి. కొంతమంది డాక్టర్లు ఆపరేషన్ చేస్తే ముఖం కూడా నలగదు. కొంతమంది సర్జరీ ఎంత బాగా చేస్తారంటే అలా ముఖం కూడా నలగదు, అంత స్వచ్ఛంగా చేస్తారు. అంచేత పని చేసేటప్పుడు కూడా ఏది మీరు చేతితోటి చేసే పనులు కూడా దక్షత ఉండాలి. వారి ఇంటికాడ కాఫీ ఎలా ఉందని అడుగుతామనుకోండి మనం, ఆయన ఏమంటాడంటే 6 నెలల జ్ఞాపకం వస్తుందంటే బాగున్నట్టే బాగలేదు. కాఫీ కాఫీ ఆయన ఇంటికాడ పుచ్చుకున్నాడు బాబు, కాఫీ 6 నెలల జ్ఞాపకం వస్తుంది. అలా కాఫీ మీద విరక్తి వచ్చేలాగా కాఫీ పెట్టేశారు. అలా కాఫీ అంటేనే ఇష్టం పోయేలా కాఫీ పెట్టేశారు. కాకపోతే దక్షత అంటే ఏంటంటే, మీరు ఏ కాఫీ కాయండి టీ కాయండి, అది ఎలా ఉండాలో చేతితోడు మీరు చేసే పనిలో ఎఫిషియన్సీ ఉండాలని ఇక్కడ కృష్ణుడు చెప్పింది. అది అంటే నోటితోడు ఏదో వాగటం కాదు, చేతిలో కూడా స్కిల్ ఉండాలి. నోటితోడు ఏదో వాగు డబ్బాల కింద ఉంటే సరిపోదా పని. ఆ చేతిలో కూడా మీ చేతిలో